పుస్తకం చిన్నదైనది ఇది కీర్తి గొప్పది.
ఇది 5000 సంవత్సరాలైంది ఈ గీత చెప్పి.
కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు,
భగవంతుడిగా చెప్పాడు.
అంటే ఇది కృష్ణగీత కాదు, భగవద్గీత.
శంకరం నేను, రాముడు నేను, కుమారస్వామి నేను, అలాగే కృష్ణుడు నేను చెప్పాడు. కానీ
భగవంతుడే చెప్పాడు, ఈశ్వరుడే చెప్పాడు,
స్వయంగా భగవంతుడి యొక్క ముఖంలోంచి వచ్చినటువంటి శాస్త్రం.
ఈ భగవద్గీత కనుక చదివితే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం.
చదివితే పుణ్యం వస్తుంది,
చదివి అర్థం చేసుకుంటే మోక్షం.
గీత కంటే ముందు గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రాచీనమైన గ్రంథాలు ఉన్నాయి కదా,
ఇందులో ఈ పుస్తకానికి ఇంత పేరు రావడం కారణం ఏంటి?
ఈ గీతలో మంత్రం ఉంది, తంత్రం ఉంది.
ఈ గీతకున్న పేరు,
ఈ గీత చెప్పిన కృష్ణుడికి కూడా అంత పేరు లేదు, అంత పేరు ఉంది గీతకు.
విశ్వగ్రంథం అండి,
యూనివర్సల్. ఇది ఒక మతం గ్రంథం కాదు, ఒక కుల గ్రంథం కాదు,
సెక్టకు సంబంధించి ఒక శాఖా గ్రంథం కాదు. ఇది
హిందువులైనా క్రైస్తవులైనా మహమ్మదులైనా ఇందులో మాటలు అర్థం చేసుకుని ఆచరిస్తే, అనుభవంలోకి తెచ్చుకుంటే అందరికీ మోక్షం వస్తుంది.
వాళ్ళ క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, మహమ్మదీలు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు.
మతంతో కానీ, కులంతో కానీ, దేశంతో కానీ సంబంధం లేనటువంటి గ్రంథ రాజు.
పండుగల్లో దీపావళి పండుగ ఎటువంటిదో
పుస్తకాల్లో ఈ గీతా పుస్తకం అటువంటిదని చెబుతారు.
అది ఇందులో మంత్రం, తంత్రం.
మంత్రం అంటే ఏమిటి, తంత్రం అంటే ఏమిటి?
మంత్రం అంటే భక్తి మార్గం, తంత్రం అంటే కర్మ మార్గం.
ఈ రెండు మార్గాలు ఉన్నాయి.
మంత్రం అంటే భక్తి మార్గం, తంత్రం అంటే కర్మ మార్గం.
ఈ రెండు మార్గాలు కూడా భగవంతుడు ఈ గీతలో ప్రతిపాదించాడు.
మంత్రం అంటే ఉపాసనా మార్గం.
ఏదో రామ మంత్రమో శివ మంత్రమో దాన్ని మరణం చేస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది.
అది కూడా విద్యే.
అది విద్య కాదనుకోకండి, అది కూడా విద్యతో సమానమే.
మొదట 6 అధ్యాయములు కర్మ గురించి, తర్వాత 6 అధ్యాయములు భక్తి గురించి, తర్వాత 6 అధ్యాయములు జ్ఞానం గురించి చెప్పాడు. 3 6 18 అధ్యాయులు,
3 శతకాలు ఉపయోగించాడు భగవద్గీతని.
మొదటి శతకం కర్మ మార్గం, 2వ శతకం భక్తి మార్గం, 3వ శతకం జ్ఞాన మార్గం, 3 6 18 అధ్యాయులు,
చివరి కమ్మ జ్ఞాన మార్గం. అంటే భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని ఆచరిస్తే, మనం త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే మనకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. అది చివరి కొమ్మకి అప్పుడు అందుకుంటాం, చిటారు రబ్బని మనం అందుకుంటాం. ఈ కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని ఆచరిస్తే
అంటే మనకి తలంపులు వస్తుంటాయి, అనేక మంచి మంచి తలంపులు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి.
యాక్సిడెంట్లకు వచ్చేటప్పటికి చెయ్యాలని అనిపించేవారు చాలా మంది చేయగలుగుతూ ఉంటారు, మళ్ళీ చేయలేరు.
అంటే ఉద్దేశం ఉంది, అది మంచిదే, కానీ చేయలేకపోతున్నారు.
భగవంతుడు అది ఏమిటంటే, అది మంచిది కాదన్న.
కర్మలో కూడా నువ్వు ఏదైతే కలుస్తున్నావో, ఏదైతే నువ్వు మంచిది అనుకుంటున్నావో, అది కర్మలో కూడా చేసి చూపించాలి.
చేసి చూపిస్తే నువ్వు ప్యాస్ అయినట్టు.
గర్భం వచ్చిన తర్వాత గర్భం ఇచ్చి ఎటువంటిదో,
మనకు మంచి ఆలోచన వచ్చినప్పుడు దాని ఆచరణలో పెట్టలేకపోవటం కూడా గర్భం ఇచ్చి లాంటిదే.
అంటే భగవంతుడు ఏం చేశాడు, దీన్ని
నువ్వు తీరి పెట్టాడు, ప్రాక్టికల్ పెట్టాడు.
అంటే మంత్రం అంటే తీరి, ప్రాక్టికల్ అంటే ఆచరణ.
ఇప్పుడు మన సైన్స్ క్లాసెస్ లో, కాలేజెస్ లో, అక్కడ సైన్స్ క్లాసెస్ లో ఏం చెబుతారంటే,
ముందు థియరీ చెబుతారు,
అది లాబొరేటరీ ఉంటుంది.
ఆ లాబొరేటరీలోకి తీసుకెళ్లి దాన్ని ప్రయోగశాల అంటారు తెలుగులో.
అవి ఈ నేర్చుకున్న చదువు అంతా కూడా ఇతను ఆచరణలో చూపిస్తారు. మనం
థియరిటికల్ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు.
నీకు ఉపనిషత్తుల్లో ప్రాక్టికల్ క్లాస్ కంటే థియరిటికల్ క్లాసే ఎక్కువ ఉంటుంది.
భగవద్గీతలో ఏం చేశాడు,
నువ్వేదో ఊహించుకోవటం కాదు,
నువ్వు ఊహించుకున్నది,
నీ తలంపులది, నువ్వు ప్రాక్టికల్ గా చేసి ప్రయోగశాలలో పేసవాళ్ళు,
నీ అంతా నువ్వు రుజువు చేసుకోవాలి.
నీ అంతా నువ్వు రుజువు చేసుకోకపోతే అది గర్భ విచ్చితి లాంటిదే.
అందుచేత నీకు ఉన్న మంచి మంచి ఊహలన్నీ కూడా నువ్వు ఆచరించగలగాలి.
ఆచరించేటప్పుడు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, భారాలు రావచ్చు.
అవన్నీ తట్టుకుని నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు.
ఇక నీ మనసులో ఎన్నో ఊహలు ఉంటే కాదు,
చూస్తాడు చేయగలగాలి.
ఒకటి థియరీ,
2 ప్రాక్టికల్,
1 మంత్రం, 2 తంత్రం.
ఈ 2 కూడా భగవద్గీతలో చక్కగా అప్లై చేసి చెప్పాడు.
లోకమాన్య బాలయ్యంగా తిరుగుతారు, కానీ గాంధీ గారి కంటే ముందు వాడాను.
స్వాతంత్ర సమయంలో ఆయన జైల్లో పెట్టారు.
జైల్లో పెడితే ఆయన 6 సంవత్సరాలు జైల్లో పెడితే గీతా వ్యాఖ్యానం రాశాడు.
అందులో ఏం రాశాడంటే, ఈ గీతకి నేను వ్యాఖ్యానం రాశాను కానీ దాని లోతుకు మటుకు నాకు తెలియలేదన్నాడు.
శంకరాచార్యులు వారు జ్ఞానపరంగా రాస్తే,
గాంధీ గారు దాన్ని అనాసక్తి పరంగా రాస్తే,
తెలంగాణ గారు ఏమో కర్మపరంగా రాశారు. కానీ
దానికి గీత రహస్యం అని పేరు. దానికి
రాజ్యం అంటే రాశాను కానీ పూర్తిగా దాని అర్థం నాకు అయిందని నేను చెప్పలేను. నాకు తెలంగా
ఆంజనేయస్వామి సముద్రం అంటే ఊరికి అడిగినట్టు దాని లోతేం తెలుస్తే ఆంజనేయస్వామి కన్నాడు.
జ్ఞానికి అర్థం అవ్వాలి,
లేకపోతే కృష్ణుడు అంటారు వాడు, మనం కూడా భగవంతుడు అంటారు వాళ్ళం అయితే ఈ మాటలకు అర్థాలు తెలిస్తే కానీ మామూలుగా కష్టమే.
ఇంకేదంటే మన బుర్రలు ఖాళీ చేయం, మన వాసనలు ఖాళీ చేయం, మన సంస్కారాలు ఖాళీ చేయం.
అంచేత మన వాసనే కనిపిస్తాం గీత ఎన్నిసార్లు చదువుకున్నాం.
ఆ గీతలో ఉన్నది మనకు కనపడదు,
మన వాసనే కనిపిస్తాం. మన పడవలే గీతలు కనిపిస్తుంటాయి.
అంటే మనకి ఏదైతే ఇష్టమో దానికి అనుగుణంగా కృష్ణుడు చెబుతున్నాడే మనం అనిపిస్తుంది. అలాగే
దీనికి అక్షర మన మనలో భగవాన్ కూడా దీనికి ఉదాహరణ చెప్పారు.
ఏమి
పొడి చే నైక పరిచి నా బోధ హరించి నీ బోధ కనిపించితే అరుణాచల.
అంటే అరుణాచలేశ్వర నాకు ఈ శాస్త్రాలు లేకుండా ఏమీ లేకుండా ఏం చేశావు, నాన్నది పొడుకల్లా భగవద్గీతలు అంటే బ్రహ్మసూత్రాలు అంటే మనం చెప్పుకున్నాడు ఆయనకి ఏం తెలియదు. అందుకే బళ్ళో చదువుకున్నాడు చదువుకో చదువుకున్నాడు అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చాడు. నువ్వు ఏం చేసేవా? నేను ఆ పరిస్థితిలో ఉన్నాను. ఆ పరిస్థితి ఉంటే నువ్వేం చేసావు? ఆపరేషన్ చేసి ముందు మత్తు పెడతారు చూడండి డాక్టర్, అలా ఏం చేసావు? నా మీద మత్తు పడి చల్లేశావు. నాకేం బాధ లేకుండా, నాకేం కష్టం లేకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో కూడా నాకేం తెలియనివ్వకుండా నువ్వేం చేసావు? ముందు పొడి చెల్లావయ్యా. ఏం పొడి చెల్లావు? మత్తు పొడి చెల్లావు. నాకు మత్తు ఎక్కించావు. నువ్వు నన్ను మైకంలో పెట్టేశావు. నేను మైకంలో పడిపోయాను. నేను ఆ మైకంలో ఆ మత్తులో పడిపోయాను. అప్పుడు నువ్వేం చేశావు? నేను మత్తులో ఉన్నాను కదా, నువ్వు కనిపెట్టావు. నా మత్తు ఎక్కించే వరకు నువ్వు మాట్లాడుకుంటున్నావు. మత్తు ఎక్కే వరకు డాక్టర్ గారు కత్తి చూపించడం. అలాగే నువ్వు వైద్యుడు అయ్యా, నువ్వు డాక్టర్. మామూలు శరీరానికి రోగాలు సంపించారు మామూలు డాక్టర్ కాదయ్యా. ఈ సంసార చక్రంలోంచి ఆపరేషన్ చేసి అజ్ఞానాన్ని బయటకు తీసేసే డాక్టర్. నువ్వు ఏం చేశావు? నన్ను చక్రంలోంచి బయటకు తీయడం కోసం, ఈ ప్రకృతిలోంచి బయటకు తీయడం కోసం నా మీద నువ్వు మత్తు చల్లావు. మత్తు చల్లిన తర్వాత కొంతకాలం నాకు మైకు వచ్చింది, మైకులో పడిపోయాను నేను. అప్పుడు ఏం చేశావు నువ్వు? నా బోధ హరించు అంటే నా తెలివితేటను తీసేశావు. ఇదేమిటండి నా తెలివితేటను తీసేసావయ్యా? ఇప్పుడు మన అందరం తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళం అండి. దానికి అందరం కూర్చున్నాం. ఇందులో తెలివి తక్కువని ఎవరైనా అనుకున్నవాళ్ళు ఉన్నారండి? స్త్రీలో నేను తెలివి తక్కువదాన్నని కానీ పురుషుల్లో నేను తెలివి తక్కువ అని కానీ అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా నీకు తెలివితేట తక్కువ అంటే ఎవరైనా ఊరుకుంటారండి? ముద్దబ్బాయిని కూడా నీకు తెలివితేట తక్కువ అంటే ఊరుకుంటే తల్లి అన్నా ఊరుకుంటున్నాడు. నీకు తెలివితేట తక్కువ అంటే అందరూ తెలివైన వాళ్ళే. అంటే ఏమిటండి యథార్థం చెప్పాలంటే మన అందరం తెలివి తక్కువ వాళ్ళే, కానీ తెలివైన వల్ల కనిపిస్తున్నాం. ఇదే మోసం. తెలివితేట లేకపోతే ఏదైతే పర్వాలేదు. తెలివితేటలు లేకపోయినా తెలివైన వాళ్ళని నటిస్తున్నాం. జీవుడికి తెలివితేటలు ఏమిటండి? అజ్ఞానానికి తెలివేంటి? ఈ జీవుడి తెలివితేటలు లేదు, మరి జ్ఞానానికి రావటం లేదు వీడికి, ఆత్మీయతను తెలుసుకోవడం లేదు. మరి కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలివితేటలు ఉన్నాయి కదా, మరి ఆ తెలివితేటల వల్ల వాళ్ళకి జ్ఞానం ఎందుకు అవటం లేదు? ఎంత చదువుకున్నా ఈ లోకానికే పరిమితం, పట్టకే పరిమితం. అందుచేత చదువుల్లో సారం కాదు. చదువుల్లో సారం ఆత్మ. అంటే ఏం చేసిన ఆ బోధన హరించావు, నా తెలివితేటను హరించావు. నేను తెలివైనా అని అనుకుంటున్నాను. నాకు తెలివితేటలు తక్కువైనా నాకు తెలివి ఉన్నవాడు వలే అనుకుంటున్నాను. తెలివి లేని తరం తెలివి ఉన్నదాని వల్లే కనిపిస్తుంది మరీ ప్రమాదం. అంటే నాకు తెలివితేటలు లేవని అనుకుంటే తెలివితేటలు నేను సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నాకు తెలివితేటలు ఉన్నాయని అనుకుంటే నేను ఎలా ప్రయత్నం చేస్తాను? ఇది కామన్ సెన్స్. ఇది నాకు డబ్బు లేదని తెలిస్తే డబ్బు కోసం సంపాదిస్తాను. నేను డబ్బు లేకపోయినా డబ్బు ఉందని అనుకున్నాను అనుకున్నాను, నేను మోసం చేసుకుంటున్నాను అన్నమాట. ఏటలో నేను విద్యాచారులు అన్నారు ఈ బాబు జనాన్ని. కొంతమంది ఇంటికాడ బంగారం లేకపోయినా బంగారం ఉన్నట్టు నటిస్తారు, డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టు నటిస్తారు, బట్టలు లేకపోయినా బట్టలు ఉన్నట్టు నటిస్తారు. నేను గొప్పవాళ్ళని కాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పుకోవాలి అంతే కదండి. ఇప్పుడు మనం ఏమిటి ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాం? మన అందరం తెలివితేటలు లేవనుకుంటే ఇబ్బంది లేదు, తెలివితేటలు లేకపోయినా ఉన్నాయనుకుంటున్నాం. ఇది ప్రమాదం ఇక్కడ. అంటే నువ్వు ఏం చేశావు? నేను తెలియని వాడు ఎంత తెలియదని అనుకుంటున్నానులే. ఇవి అనుకునే భావం నీ, నేను తెలియగలవా అండి, నేను మేధావని నాకు బుర్రండి అనుకునే భావం నువ్వు ఏం చేశావు? నాకు మత్తి మంది నా మీద తల్లి, దాన్ని హరించావు, దాన్ని దొంగలించావు, దాన్ని నాశనం చేశావు, దాన్ని డిస్ట్రాయ్ చేసావు, దాన్ని షాటర్ చేశావు. నేను తెలియగలవాన భావనే నువ్వు ముందు పూర్తిగా తీసేసావు. స్క్రిప్ట్ రాసేసావు. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలంటే స్క్రిప్ట్ రాస్తారు, అంటే సోషల్ మీడియాలో ఏం లేకుండా చేయడం కోసం. అలా ముందు ఏం చేశావు? నేను తెలియని వాడిని, నేను గొప్పవాడిని అని భావన ఏం చేశావు? నువ్వు తీసి ముందు అవడం పారేశావు. నా బోధ హరించావు, నా బోధ దొంగిలించావు, నా భావన దొంగిలించావు, నా జీవత్వాన్ని దొంగిలించావు. ఇవన్నీ తీసేశావు నువ్వు. తీసే శుభ్రం చేశావు, పరిశుభ్రం చేశావు. ముందు కడిగిన తర్వాత నీళ్లు పెట్టి, కడిగిన తర్వాత కదా ముగ్గులు పెట్టడం. నీళ్లు పెట్టి కడకుండా ముగ్గులు పెట్టరు. ముందు నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగాక ఆఖరి ముగ్గులు పెడతారు. అదే నా బోధ హరించావు, నా తెలివితేటలు తీసేశావు, తీసేసి వదిలేసావా? నీ బోధ కనిపించావు అంటే నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. నా తెలివిని తీసేసి నా అజ్ఞానాన్ని తీసేసి వదిలేసావా? వదిలేస్తే గాల్లో కలిసిపోతాను, ఎటు కాకుండా అయిపోతాను. అలా చేసావా నువ్వు? నా అజ్ఞానాన్ని తీసేశావు, నా అజ్ఞానాన్ని తీసేసి ఊరుకున్నావా? నీ తెలివిని నాకు ఇచ్చావు, నీ ప్రకాశాన్ని నాకు ఇచ్చావు, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, నీ ఆనందాన్ని నాకు ఇచ్చావు, నీ శాంతిని నాకు ఇచ్చావు, నీ బోధను నాకు కనిపించావయ్యా. ఆ అజ్ఞానాన్ని తీసేసి నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. ఓ అరుణాచలేశ్వరుడా, ఇదంతా నాకు తెలియకుండానే చేసేశావు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే, తన యొక్క అహంకారాన్ని, అహంకారాన్ని ఎవరైతే విడికి పెట్టుకుని చట్టశుద్ధిగా తన మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా ఎవరైతే గీతాశాస్త్రాన్ని చేతులు పుచ్చుకొని చదువుతున్నాడో వాడికే అర్థమవుతుంది. ఈ తవలో కట్టుకుని భూమిని ముందు తీసేయాలి. మనకున్న రిజర్వేషన్స్ తీసేయాలి, మనకున్న భావాలని తీసుకుని పక్కన పెట్టాలి. నేర్చుకోవాలనే కాంక్షతోటే భగవద్గీత ఓపెన్ చేయాలి. నేర్చుకోవాలనే తల పుట్టుమో తుమో తుమో తెలుసుకోవాలి అనే కాంక్ష, అనే ఆకాంక్ష, మన జ్ఞానం సంపాదించాలి అనేటువంటి ఒక తపన రావాలి హృదయం నుంచి. నువ్వు ఏదో తెలియని వాడు అనుకునే భావాలను అట్టే పెట్టుకుంటే గీతలో చెప్పిన మాటలు నీకు అర్థం కాదు. అందుచేత నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఆచరించగలవు. శ్రవణం చెయ్యి, తర్వాత మననం చెయ్యి. మననం చేస్తే నీకు అనుభవంలోకి వస్తుంది. అవి అర్థం చేసుకోగలవు. అర్థం ఎప్పుడైతే చేసుకున్నావో ఆచరించాలనే కోరిక నీకు ఎప్పుడే కలుగుతుంది అని భగవంతుడు వాసుదేవ స్వామి వివరంగా చెబుతున్నాడు. మనకి మనందరం జీవులం, బిడ్డలం అంటే ప్రేమగా ఎంతో మనందరం బాగుపడాలనేటువంటి లక్ష్యంతో ఈ శాస్త్రాన్ని ఇచ్చాడు రామచంద్రమూర్తి. ఈ శాస్త్రాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఆ రామచంద్రమూర్తి కృష్ణుడికి అవతరించి ఈ శాస్త్రాన్ని ప్రసాదించాడు. మనకి శంకరాచార్య వారు చెప్పారు, కాశీలో ఉన్నటువంటి గంగ కొంచెం నోట్లో పోసుకున్నా, విష్ణు శాస్త్రనామాలు కొంచెం పారాయణం చేసినా, ఈ భగవద్గీత అంతా మీరు చదవలేకపోయిన ఒక్క శ్లోకం చదువుకున్నా మీ జీవితాలు తరించిపోతాయని చెప్పాడు. ఈత, రాగ, భయ, క్రోధ, ఎవడైతే రాగాన్ని విడిచిపెట్టాడో, ఎవడైతే భయాన్ని విడిచిపెట్టాడో, ఎవడైతే క్రోధాన్ని విడిచిపెట్టాడో, వాడి బుద్ధి మటుకే, వాడి జ్ఞానం మటుకే, వాడి ప్రజ్ఞ మటుకే స్థిరంగా ఉంటుంది. రాగం అంటే ఏదైతే మనకు మంచి చేయదో దాన్ని మంచి అనుకోవటమే రాగము. ఏదైతే మనకి హితవు చేయదో, ఏదైతే మనకి మంచి చేయదో, దాన్ని మనకి మంచి చేయని దాన్ని మంచి చేస్తున్నాము అనుకోవటమే రాగము. ఏ వస్తువు అయితే మనకి అపకారం చేస్తుందో ఆ వస్తువుని చూసి మనం ఉపకారం చేస్తుంది అనుకోవటమే రాగము. ఏ విషయాలైతే మనకు మోక్షాన్ని కలగజేయవో ఆ విషయాలు మోక్షాన్ని కలగజేస్తాయనుకోవటమే రాగము. ఏదైతే మనకి కీడు చేస్తుందో ఆ కీడు చేసే దాన్ని మనం వేలు చేస్తుంది అనుకుంటే అలా అనుకోవటమే రాగం. మన అందరికీ రాగం ఉంది. అంటే రాగంలో ఉన్నంత కాలం, భయంలో ఉన్నంత కాలం, క్రోధంలో ఉన్నంత కాలం నీ ప్రజ్ఞ స్థిరంగా ఉండదు అయ్యా. నీ బుద్ధి ఎవరికైతే రాగం ఉందో, ఎవరికైతే భయం ఉందో, ఎవరికైతే కోపం ఉందో, వారు తాత్కాలికంగా శాంతిగా ఉన్నప్పుడు వాడి బుద్ధి ఎన్నడూ స్థిరంగా ఉండదు అని చెప్పి తర్వాత శ్లోకంలోకి వస్తున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఎస్ సర్వత్ర అనభిస్నేహ, ఎస్ సర్వత్ర, ఎస్ సర్వత్ర. నువ్వు ఆసక్తి పెట్టుకోకు సర్వత్ర, వస్తువుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, పరిసరాల పట్ల కానీ, దాన్ని ఇష్టాయిష్టాలు పెట్టుకోద్దు. దేని మీద జగత్తులో కనిపించే ఏ వస్తువు మీద కానీ, వ్యక్తి మీద కానీ ఆసక్తి పెట్టుకోద్దు. పని బంధించడం అనే ఆసక్తి బంధిస్తుంది. సర్వత్ర అంటే ప్రపంచంలో దేని మీద కూడా, ఒక వస్తువు అవ్వండి, వ్యక్తి అవ్వనండి, ఒక పరిశ్రమ అవ్వండి, ఎక్కడైనా దేని మీద కూడా మీరు ఆసక్తి పెట్టుకోద్దు. సర్వత్ర అనభిస్నేహ, దేని మీద కూడా మీరు ఆసక్తి పెట్టుకోవద్దు, అభిమానం పెట్టుకోవద్దు. చివరికి మన శరీరం మీద కూడా అభిమానం పెట్టుకోవద్దు. మన అందరికీ మరణం వస్తుందంటే భయం వేస్తుంది. కారణం ఏంటండి, అంటే నా శరీరం మీద నాకు అభిమానం ఉంది కాబట్టి నాకు మరణం వస్తానంటే భయం వేస్తాను. ఎవరికైతే శరీరం మీద అభిమానం లేదో వాడికి మరణం వచ్చిన భయం ఉండదు. ఎవరికైతే శరీరం మీద అభిమానం ఉందో వాడికి మరణం వస్తానంటే భయం ఉంటుంది. అంటే సర్వత్ర అంటే మీ శరీరం మీద కూడా అర్థమే. సర్వత్ర అంటే ఎదుట వ్యక్తుల మీద కాదు, ఎదుట వస్తువుల మీద కాదు, ఎదుట పరిసరాల మీద కాదు, నీ శరీరం మీద, నీ మనస్సు మీద, నీ ప్రాణం మీద కూడా నువ్వు ఆసక్తి పెట్టుకోకు. నీ శరీరం మీద ఆసక్తి పెట్టుకుంటే నీకు భయం కలుగుతుంది. సర్వత్ర అభిస్నేహ అంటే నీ శరీరం మీద కూడా, నీ ప్రాణం మీద కూడా నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, అభిమానం పెట్టుకోవద్దు. నువ్వు శరీరం మీద అభిమానం పెట్టుకున్నావు కాబట్టి నీకు మరణం అంటే భయం వస్తుంది, శరీరం నువ్వు కాదు అంటే అభిమానం పెట్టుకోవద్దు అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. తత్ తత్ ప్రాప్య శుభ అశుభ, నీకు జీవిత ప్రయాణంలో, నువ్వు జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు జన్మించిన మరణించే లోపు నీకు శుభం రావచ్చు, అశుభం రావచ్చు. శుభం అంటే మంచి, అశుభం అంటే చెడ్డ. మనకు మంచి వచ్చినప్పుడు శుభం అనుకుంటాం, ఆ మంచి జారిపోయినప్పుడు అశుభం అనుకుంటాం. అంతే కదండి, మంచి వచ్చినప్పుడు శుభం అనుకుంటాం, ఆ వచ్చిన మంచి జారిపోయినప్పుడు అశుభం అనుకుంటాం. అయ్యేమి లెక్క పెట్టుకోకపోయా, నీ మనసును దాని మీద పెట్టుకోకపోయా, నీ దేహ ప్రవర్ధాన్ని బట్టి నువ్వు ఏ తల్లి కడుపులో పెట్టాలో, పుట్టాలో, ఏ గ్రామంలో ఉండాలో, ఏ రోజు నువ్వు మరణించాలో, నీ జీవితం ఎలా నడవాలో, కష్టాలు రావాలో, లేదా నష్టాలు రావాలో, లేదా అదృష్టం రావాలో, దురదృష్టం రావాలో, నీ కర్మను బట్టి, నీ పూర్వజన్మ సంచితాన్ని బట్టి, నీ ప్రారంభాన్ని బట్టి నువ్వు చేసిన కర్మ నేను వెంటాడుతూ ఉంటుంది. అంటే నీ కూడా మనిషికి నీడలాగా నీ ప్రారంభం నేను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు శుభం వస్తుంది, అశుభం వస్తుంది. నీ అనుకోవడంతో సంబంధం లేదు. నీ కోరికతో సంబంధం లేకుండా, నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ ఎఫర్ట్తో సంబంధం లేకుండా నీకు అదృష్టం వస్తుంది, దురదృష్టం వస్తూ ఉంటుంది. అంటే శుభం వస్తూ ఉంటుంది, అశుభం వస్తూ ఉంటుంది. శుభం వెళ్ళిన తర్వాత అశుభం, అశుభం తర్వాత శుభం, రాత్రి వెళ్ళిన తర్వాత పగలు, పగలు వెళ్ళిన తర్వాత రాత్రులు, ఇలా ఏమి రాత్రి పగలే తిరుగుతూ ఉంటాయా. అంటే వాటి మీద నీ మనసు పెట్టుకోకు. ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి పొందుతున్నాం, ఎంతవరకు ఆత్మాకారం చెందుతున్నాం, ఎంతవరకు లోపలికి దగ్గరగుతున్నాం, ఎంతవరకు భగవంతుడు ప్రయాణం చేయగలుగుతున్నాం, నీ దృష్టి దాని మీద ఉంచు. అంటే నీ అదృష్టం మీద, దురదృష్టం మీద నీ మనసుని తట్టకు. ఇంకా ఇది అబద్ధం, అది అబద్ధం అని చెబుతున్నాడు. ఇంకేటంటే నీకు నీకేదైనా అదృష్టం వచ్చింది అనుకోండి, అది చిరకాలం ఉండదు. ఏదైనా దురదృష్టం వచ్చింది అనుకోండి, అది చిరకాలం ఉండదు. ఏదైనా మంచి వచ్చింది అనుకోండి, అది చిరకాలం ఉండదు. ఏదైనా చెడ్డ వచ్చింది అనుకోండి, అది చిరకాలం ఉండదు. నీ దేహ ప్రార్థాన్ని బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద నీ మనసు పెట్టుకోకు. అది కూడా స్వప్నంతో సమానమే. అయితే నువ్వు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆధ్యాత్మిక అభివృద్ధి ఎంత అవుతుందో అంత చూసుకో. ఇప్పుడు మనకి తెలిసి కాసారంలో కారెక్కి పాడకలేకంటే కొంత రోడ్డు బాగుండొచ్చు, కొంత రోడ్డు గోతు చూడ ఉండొచ్చు. కానీ మన దృష్టి ఎక్కడ ఉంటుంది? పాలకుల మీద ఉంటుంది. అలా మన ప్రయాణ టైంలో కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగుండకపోవచ్చు. అది ఆ గొడవలన్నీ వదిలే, అది దేవ ప్రవర్తనను బట్టి వస్తూ ఉంటుందిలే. అది మీ దృష్టి మటుకి భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కరించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అది మీ శక్తిని దృష్టి అంటే దాని మీద పెట్టాయా? ఈ అదృష్టాలు దురదృష్టాలు నిలబడే కాదు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో జనరల్గా మొదలు వదిలేస్తారు, చివరి వదిలేస్తారు అందరూ. దీన్ని పురుషార్థాలు అంటారు. ధర్మ అర్థ కామ మోక్షం మీరు ఒకటే కథ పుస్తకాలు కూడా చదువుతూనే ఉంటారు. సర్వసాధారణ జనానికి మొదటి కంటే ఇష్టం లేదు, చివరి కంటే ఇష్టం లేదు. మధ్యలోనే అర్థకామలు ఉన్నాయి. అందరికీ అర్థకామాలంటే ఇష్టమే, ధర్మం అంటే ఇష్టం లేదు, మోక్షం అంటే ఇష్టం లేదు. యథార్థం చెప్పాలంటే ఈ చివరిదే నిజమైన పురుషార్థం. మోక్షం అంటే పురుషార్థం. మిగతాయిన పురుషార్థాల కనిపిస్తానంటే పురుషార్థాలు కాదు. ప్రధాన పురుషార్థం, ప్రథమ పురుషార్థం మోక్షం ఒకటే. ఆ మోక్షాన్ని పొందటం కోసం నీ మనసు ఎంతవరకు అది ప్రయాణం చేయగలుగుతుంది అది చూసుకో. కానీ నీకు శుభం వచ్చినప్పుడు పొంగిపోకు, అశుభం వచ్చినప్పుడు కుంగిపోకు, శుభం వచ్చినప్పుడు పై గంతులు వేపు, అశుభం వచ్చినప్పుడు పడిపోకు. అంటే రెండు వస్తే రాని. అదృష్టం వచ్చినప్పుడు సంతోషపడకు, దురదృష్టం వచ్చినప్పుడు ద్వేషం పెట్టుకోకు. తాను ఉండగలిగితే అప్పుడు నీ ప్రజ్ఞ, అప్పుడు నీ తెలివితేటలు స్థిరంగా ఉంటాయి. అందుకని అదృష్టం వచ్చిన రోజు ఒక రకంగా ఉండి, దురదృష్టం వచ్చిన రోజున ఒక రకంగా ఉంటే నీ తెలివితేటలు స్థిరంగా ఉండవు, నీ బుద్ధి స్థిరంగా ఉండదు. అలా రోజుకు ఒక రకంగా నువ్వు అవతారాలు ఎత్తుతుంటే నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేవు. అంటే భగవంతుడు నీ దృష్టిలో ఉండడు. అంటే ఈ శుభాశుభాల మీద నీ మనస్సును పెట్టుకొని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అంటే యదా సంహరతే చాలు కూర్మోందానియో సర్వశ కాదేని మీరు అందరూ చూసే ఉంటారు. కాదేళ్ళకి ఎప్పుడు భయం నష్టం అనుకోండి, ఎవరైనా కొడతారేమో భయం నష్టం అనుకోండి, తన ఇంద్రియ కడంబ లోపలికి లాగేసుకుంటాయి. మీరు ఇప్పుడు కాదేళ్ళు చూడండి, కాదేళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తుందనేటప్పటికీ తన ఇంద్రియాలను కష్టపడి రాకూ. అది మీరు జ్ఞాపకం చాలా తేలిగ్గా కాదేళ్ళ యొక్క తలకాయని, కాదేళ్ళ యొక్క కాలుని ఎంతో తేలిగ్గా, ఎంతో సూక్ష్మంగా, సునాయాసంగా, మృదువుగా అటువంటిది ఎంత గొప్ప పోలికనిస్తున్నారో చూడండి. కాదేళ్ళు తన ఇంద్రియాలని దానికి భయం వేసినప్పుడు, కాదేళ్ళకి భయం వేసినప్పుడు ఎంత సుకుమారంగా, ఎంత మృదువుగా, ఎంత నేర్పుగా, ఎంత తేలిగ్గా తన ఇంద్రియాలని లోపలికి లాక్కుంటుందో కాదేలు. అదేవిధంగా ఏ స్థితప్రజ్ఞుడు, ఏ సాధకుడు, ఏ దైవభక్తుడు తన ఇంద్రియాలని విషయాల నుంచి లాక్కుంటున్నాడో అంత తేలిగ్గా బలవంతంగా కాదు, విషయాల్లో తిరుగుతున్నటువంటి ఇంద్రియాలను అంత తేలిగ్గా ఎవడైతే లాక్కుంటున్నాడో వాడి ప్రజ్ఞ, వాడి తెలివి, వాడి బుద్ధి, వాడి మనసు మాత్రమే నిలకడగా ఉంటుందంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. మీరు చేస్తున్న పని కష్టంగా ఉంటే ఎక్కువ కాలం చేయలేరు. తేలిగ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంద్రియాలు సర్వసాధారణంగా విషయాల పట్టుకు మైలు ఉంటాయి. ఇంద్రియాలని విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంద్రియాలకి విషయాలే ఆకారాలు, ఇంద్రియాలకి విషయాలే వస్తువులు, ఇంద్రియాలకి విషయాలే సర్వస్వం. అంటే మరణించినప్పుడు కూడా విషయాల వైపుకే మనసు వెళుతూ ఉంటుంది. మన అందరికీ కళ్ళు ఉన్నాయి, కళ్ళతో చూస్తున్నాం అనుకుంటున్నాం, ఇది అబద్ధం. మనం కళ్ళుతో చూస్తున్నాం అనుకుంటున్నాం, ఇది అబద్ధం. కళ్ళతో చూడటం లేదు, కళ్ళుతోటి మనసు చూస్తున్నాం. కానీ కళ్ళు చూడ మనకు ఎలా అనిపిస్తుంది, కళ్ళు చూస్తున్నా అనుకుంటున్నా, కళ్ళు చూడటం లేదు. కళ్ళు చూడవు, కళ్ళు ద్వారా మనస్సు చూస్తుంది, చెవుల ద్వారా మనస్సు వింటుంది. అంటే కొంతమంది కళ్ళుండి చూడలేదు, చెవు నుండి వినలేదు. ఈ భగవంతుడు చెబుతున్న మాటల మీద అభిలాష లేకపోతే, వాళ్ళ మనసులో ఆ వాసన లేకపోతే, ఆ శుభ సంస్కారం కనుక లేకపోతే కొంతమంది కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. వాళ్ళ కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి. వాళ్ళకి చెవులు లేవా? చెవులు ఉన్నాయి. అయితే భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు చూడటం లేదు, ఎందుకు వినటం లేదు? మనస్సులో కాన్సు లేదు మనల్ని. అందుచేత చెవులతోటి వింటున్నా అంటే మనస్సే వింటుంది, కళ్ళతో చూస్తామంటే మనసే చూస్తుంది. అక్కడ మనస్సు కనుక లేకపోతే కళ్ళు ఉన్నప్పటికీ చూడలేము, చెవు ఉన్నప్పటికీ వినలేము. అంటే మనస్సు ప్రధానం. తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చినప్పుడే సహజంగా ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటాయి. బాహ్య విషయాలు తెలుసుకున్నట్టుగా నీ మనస్సును గురించి తెలుసుకో, నీ లోపల ప్రకాశిస్తున్న ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంద్రియాలు అంగీకరించవు. నీ బయటికి ప్రయాణం చేయటం ఆ అలవాటు పడ్డాయి. అందుచేత నా మాయను ఎవరు జయించలేరని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్పింది కారణమే. మనసు బహిర్ముఖం అవుతా ఉంటుంది, ఎందుకంటే ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేదాన్ని చూస్తుంది. ఇంద్రియాలని శరీరాన్ని మనస్సు ఉపయోగించుకుంటుంది. అంటే మనస్సు ప్రధానం. ఈ మనస్సు బాగుపడటం కోసమే, ఈ మనసు స్వచ్ఛం అవడం కోసమే, ఈ మనసుకు స్వస్థత చేకూరటం కోసమే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చారణ చేయమన్నారు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకున్నారు. భగవంతుడి యొక్క నామం ఈ మనసు నానబెట్టాలి. ఇంద్రియాలు బహిర్ముఖం అయ్యకూడదు, మనసు బహిర్ముఖం అయ్యకూడదు. మనం మాయలో పడిపోతున్నాం, అజ్ఞానంలో పడిపోతున్నాం. చీకటి లోకాలు ఎదురుగా ఉంటాయి మనకి. మనం మరణించిన తర్వాత చీకటి లోకాలు అనుకున్న లోకాలు ఉంటాయి. రాత్రి ఎదురు రాదనుకుని మనకి, ఎప్పుడు చూసినా చీకటి అనుకుని మన జీవితాలు ఎలా ఉంటాయండి? సూర్యుడు ఉదయించాలనుకోండి, ఎప్పుడు చీకటి అనుకోండి, మన జీవితాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా మనం మరణించిన తర్వాత ఇంద్రియాలు కనుక విచ్చలవిడిగా ఉంటే, ఇంద్రియాలు కనుక కంట్రోల్ లేకపోతే, ఏ వ్యక్తి యొక్క ఇంద్రియాలు వాడి స్వాధీనంలోకి రాదో, వాడికి మరణించిన తర్వాత భగవంతుడి కాదు ఇవి రుచి చేసుకునేది చీకటి కోణాలు, చీకటి లోకాలలో, డార్కెస్ట్ ప్లేసెస్ ఈ జీవులు ఉండవలసి ఉంటుంది. మనం ఇంటి కాడ కూర్చుంటాం ఒంటరిగా, ఒంటరిగా కూర్చున్నప్పుడు అబ్బాయి ఏమిటండి, నాకు మనస్సు కుదిరిగా లేదండి, నాకు మనసు శాంతిగా లేదండి, ఏంటి ఈ మధ్య నాకు బాగోటలేదండి అని అనుకుంటారని ఎప్పుడైనా మీరు అనుకుంటారు. దానికి కారణం ఏంటి మీకు తెలుసా? మీ ఇంద్రియాల కారణం. ఎదుటవాళ్ళ వాళ్ళ నూటికి 30 కష్టాలు మనకు వస్తుంటే 100కి 70 కష్టాలు మన ఇంద్రియాల వల్ల మనకు వస్తున్నాయి. అది మర్చిపోకండి. అసలు వ్యక్తుల వల్ల ఎదుట పరిసరాల వల్ల మనకు వచ్చి 100కి 30 కష్టాలే. మిగతా 70 కష్టాలు కూడా మన ఇంద్రియాలంటే మన మనసులోంచి వస్తున్నాయి. నా మనసు కుదిరిగా ఉండటం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ మనసు కుదిరిగా లేకపోవడం కారణం మీ ఇంద్రియాలైన సంగతి మీరు తెలియటం లేదు. అదే మాయ. ఇదే మాయ అంటే ఇదే. అంటే దేవుని వల్ల నా మనసుకు అశాంతిగా ఉంది, దేవుని వల్ల కుదిరి లేకుండా ఉంది, దేవుని వల్ల తెలివి లేకుండా ఉంది, దేవుని వల్ల మంచి మంచి విషయాలు నాకు కట్టడం లేదు, ఎందుకంటే ప్రశాంతంగా లేదు. అప్పుడు నా ఇంద్రియాల వల్లే నా మనసు ఆ పరిస్థితిలో ఉందన్న సంగతి నాకే తెలియటం లేదు. నేను ఎలా బాగుపడతాను? ముందు రోగ నిర్ధారణ అవ్వాలరా? ముందు అసలు రోగం డయాగ్నోస్ చేయాలి కరెక్ట్గా, అది ముఖ్యం. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద మీరు గంటొద్దు, ఎదుటి వాళ్ళ పరిసరాల మీద గంటొద్దు. మనం అనుభవించవలసిన కర్మ ఏదైనా ఉంటే, మనం అనుభవించవలసిన ప్రారంభం ఏదైనా ఉంటే ఈశ్వరుడు కూడా ఎదుటి వాడికి ఆ మాట అనిపిస్తాడు. వాడెవరు అంటానికి, వాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఒక్కోసారి నా వాసన పోవటం కోసం ఎదుటి వాడి చేత అనిపిస్తాను. నన్ను నేను శిక్షించుకోలేను, కానీ ఎదుటి వాడి చేత కఠినమైన మాటలంటే కొన్ని కొన్ని వాసన నాకు తెలియకుండా జారిపోతాయి. అంటే ఎదుటి వాళ్ళు కూడా నా ప్రయత్నాన్ని బట్టే సిద్ధమవుతున్నారు. దేశంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. మీరు మీ కుటుంబాన్ని జన్మించడానికి, అంటే దేహ ప్రారంభాన్ని బట్టి ఎవరు ఏ కుటుంబంలో జన్మించాలో, ఎంత ప్రారంభం అనుభవించాలో, ఎంత ప్రారంభం అనిపించినా శరీరం విడిచిపెట్టాలో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా, భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారంగా, ఒక ఫంక్షనేషన్ తేడా లేకుండా, తొలిస్టాప్ కానీ, కామా కానీ, సుముకోణ కానీ, ఫంక్షనేషన్ ఏమి తేడాకుండా, ఇది ఒక అంగుళం ఒక సెంటీమీటర్ అటు కానీ ఇటు కానీ దొరకకుండా, చక్కటి గ్రామర్ తోటి ఫంక్షనేషన్లో కొన్ని డిఫరెన్స్ లేకుండా, గాడ్ యొక్క ప్లాన్ ప్రకారం, ఈశ్వరు యొక్క ప్రణాళిక ప్రకారం అవి సృష్టి అంతా నడుస్తాయి. ఆత్మ అంటే మీరు సామాన్యం అనుకోదు. ఆత్మ యొక్క శక్తి అనంతమైన శక్తి. ఆత్మశక్తి ప్రపంచాన్ని తయారు చేస్తుంది, ఆత్మశక్తి ప్రపంచాన్ని నడుపుతుంది, ఆత్మశక్తి ప్రపంచాన్ని లయం చేసుకుంటుంది. అంటే ఆత్మను తెలుసుకుంటే మీరు ఎంత శక్తివంతులవుతారో మీరు అర్థం చేసుకోండి. ఒక ఆత్మశక్తి ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఎవరైనా ఒక పెద్ద అంతస్తులు మేర కడితేనే మనం ఆశ్చర్యపోతాం, ఎవరైనా పెద్ద గోపురం కడితేనే మనం ఆశ్చర్యపోతాం, ఎవరైనా పెద్ద గుడి కడితే మనం ఆశ్చర్యపోతాం. ఈ ఆత్మ కాదే మన కలకనిపిస్తున్న విశాలమైన ప్రపంచాన్ని సృష్టించింది, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, ఈ ప్రపంచం అంతా కూడా దానిలో ఆత్మను లయం చేసుకుంటుంది. అటువంటి ఆత్మ నా హృదయంలో ఉంది. ఇటువంటి ఆత్మను కనుక తెలుసుకుంటే వాడికి ఎంత శాంతి కలుగుతుందో, ఎంత శక్తి కలుగుతుందో, ఎంత ఇమోషన్ కలుగుతుందో మీరు అర్థం చేసుకోండి. మన కుటుంబంలో అవ్వండి, మన పరిసరాల్లో అవ్వండి, మన గ్రామంలో అవ్వండి, మన దేశంలో అవ్వండి, ఆ కాలం ఆ పరిస్థితులను బట్టి ఆ దేశం మీద ఏ ప్రారంభం అయితే అనుభవించవలసిందో ప్రారంభం జరిగిపోతూ ఉంటుంది. దీన్ని మనసు పెట్టుకోవద్దు. ఇది సృష్టి అంటే కల్పించబడింది, దాని పేరు కూడా మనకు తెలుస్తుంది. అంటే మీరు భగవంతుని తెలుసుకోవడానికి, ఆత్మగతంగా ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి మీ టైం అంతా ఖర్చు పెట్టిన భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవ స్వామి. ఎలా సంహరకే ఏదైతే తాగేది తాగేదాన్ని లోపలికి తీసుకుంటుందో అదే విధంగా ఇంద్రియాలను లోపలికి లాక్కో అని చెబుతున్నాడు. పని ఏమి బంధించదు, దాన్ని ఆసక్తి లేకుండా ఉంటే చాలంటే మనకి ఎంత పని చేయడం బంధించదు. ఆసక్తి పెట్టుకున్నా బంధిస్తుంది. ఆసక్తి లేకుండా పని చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు కర్మ చుట్టుకోదు, మరణించిన తర్వాత లోకం. ఆసక్తితో పని చేస్తే కొత్త వాసనలు వస్తాయి, ఆసక్తి లేకుండా మీరు పని చేస్తే పాత వాసనలు ఊడిపోతాయి. మనం జ్ఞానం కోసం ఏ పని చేసినా జ్ఞానం కోసమే చేయాలి. పూర్వం మాకు ఆశ్రమంలో ఎవరో 10 మంది 10 పనులు చేసేవారు. ఒక అతను వచ్చాడు. అతను ఏం చేసేవాడంటే ఆశ్రమానికి వచ్చిన అరటిపళ్ళు, ఆశ్రమానికి వచ్చిన బత్తాకాయలు, ఆశ్రమానికి ఎవరైనా పానబెళ్ళ తెచ్చితే పానబెళ్ళ తిన్నాడు. ఒకరి మీద పని పెడితే పని తెవాలి కదా, నలుగురు ఉన్నప్పుడు 4 పనులు చేసుకోవాలి. నువ్వు చూస్తే ఏ పని చేయడం లేదు. నువ్వు మీరు వచ్చిన పాలబెళ్ళలు తింటున్నావు, వచ్చిన బత్తాకాయలు తింటున్నావు, వచ్చిన అరటిపళ్ళు తింటున్నావు, పని చూస్తే మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, నువ్వేమో పని చేయటం లేదు. ఒకసారి గురువు గారు చెప్పారు అతను, అతను పని చేసేవాడు కాదు. అలా అతను ఏం చెప్పాడంటే, ఏమంటే అందరూ తలవ పని చేయాలి, మీరే చెబుతున్నారు కదా, నేను తింటామని పని నేను చేస్తున్నాడు. అందరూ తలవ పని చేసుకోమంటే వచ్చిన సరుకులు నాకు తినేయమనే అదే దాని అర్థం. ఒకసారి భగవద్గీతలో చెప్పిన విషయాలు కూడా అలాగే అర్థం చేసుకుంటాను. ఒక పనికి అడిగారు, కానీ భగవంతుడు ఫలితం లేకుండా పని చేయమన్నాడు కదండి, ఫలితం లేకుండా పని చేస్తే అలాగండి, ఫలితం ఉండాలి కదా, ఫలితం లేకుండా పని చేయమంటే ఏంటండి అని భగవద్గీతలో కూడా కొన్ని కొన్ని అటువంటి శంకలు పెట్టుకుని అడుగుతూ ఉంటారు. భగవద్గీతలో మీకు ఎక్కడ కూడా ఫలితాన్ని ఇవ్వడం అవలేదు. ఫలితం మీ దృష్టిలో పెట్టుకోవద్దని చెప్పాడు, కానీ ఫలితంగా మీ ఆసక్తి పెట్టుకోవద్దని చెప్పాడు, కానీ నేను మీకు ఫలితాన్ని ఇవ్వను అని 700 శ్లోకాలు ఎక్కడ చెప్పలేదు. అంటే మీరు ఫలితమైన ఆసక్తి లేకుండా పని చేస్తే మీకేమవుతుంది, ఫలితం వస్తుంది, మోక్షం వస్తుంది. ఫలితం మీద ఆసక్తి పెట్టుకు చేస్తే మోక్షం రాదు, ఫలితం ఉంటూ వస్తుంది. భగవాన్ ఏం చెబుతారు, మీ శుభం ఏమిటయ్యా, అశుభం ఏమిటయ్యా, వై నాట్ టు సీ డైరెక్ట్లీ టు ది సెల్ఫ్. నువ్వు ఆత్మ ఉంటే చూడు, ఆత్మ ఎందే నీ గురి పెట్టు, ఆత్మ ఎందే నీ లక్ష్యం పెట్టు, ఆత్మ ఎందే కేంద్రం పెట్టు. నీ అతి ఇటు చూడకు, నీ లక్ష్యం అంతా, నీ గురి అంతా, నీ శక్తి అంతా నువ్వు ఆత్మని పొందాలి. వై నాట్ సీ డైరెక్ట్లీ టు ది సెల్ఫ్ అండ్ రియలైజ్ ఇట్. ఉన్నది ఒకటే సత్యం, అదే ఆత్మ, అదే భగవంతుడు. అంటే నువ్వు ఆత్మనే దృష్టిలో పెట్టుకో, ఆత్మ గురించే శ్రవణం చేయి, ఆత్మ గురించే బాణం చేయి, ఆత్మనే పొందుతావు. స్మిత్ అండ్ రియలైజ్ ఇట్. ఆత్మ గురించే శ్రవణం చేయి, శ్రవణం చేయగా ఆత్మ చోదరి నువ్వుగా ఉన్నావు కాబట్టి అదే నువ్వు అయిపోతావు. ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించకు, కించిత్ కూడా ఆలోచించకు, స్వల్పం కూడా ఆలోచించకు. కంపిటెస్ట్ సరెండర్ టు దిశ, అది భగవాన్ మార్పు. ఆత్మీయ పొందాలంటే దాని గురించి శ్రవణం చేయి, దాన్ని లక్ష్యంగా పెట్టుకు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ప్రయాణం, అది విమానం ప్రయాణం. అది విషయా వినివర్త అంటే, విషయా వినివర్త అంటే నిరాహారస్య దేహిన రసవజ్యం రసోక్ష్య పరం దృష్ట నివర్తతే. అయితే అంటే లంకనాలు చేసి వాళ్ళకి కూడా ఇందులో అడిగిపోతే చావు సిద్ధంగా వాళ్ళకి ఇందులో ఏమైనా గొడవ చేస్తాయండి. భగవంతుడు ఏమంటాడంటే, ఎవరైనా కొంతకాలం అన్నం మానేసామనుకో, నీ శరీరం సృష్టించిపోయిందనుకో, మంత్రాన పడున్నామనుకో, అప్పుడు నీ ఇంద్రియాలు ఏం కదలవు, నీ ఇంద్రియాలు ఏం మెదలవు. అయితే నీ ఇంద్రియాలు జయించినట్టే రాస్తున్నాడు. నిరాహారస్య దేహిన అలా పది లంకనాలు చేసేవాడు శవమే తయారవుతాడు. అయితే ఆడి జ్ఞానేనా, ఆడి ఇంద్రియాలను జయించినట్టేనా, శవం ఇంద్రియాలు జయించినట్టు. కృష్ణుడు ఏమని చెబుతున్నాడంటే అండి, నువ్వు కొంతకాలం తిండి మానేస్తే, ఆహారం మానేస్తే, చెవుల్లో గుడ్డలు పెట్టుకుంటే, కలకలు చూడటం మానేస్తే, ఒకటి నీ ఇంద్రియాలు అలా పడవచ్చు, ఇంద్రియాలను నీకు స్థావ పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు ప్రకోపం పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు వికారం పెట్టకపోవచ్చు, ఇంద్రియాలు నీకు అశాంతి తీసుకురాకపోవచ్చు. నువ్వు కొంతకాలం అన్నం మానేస్తే అంత మాత్రం చేత ఇంద్రియాలు జయించినట్టేనా, అంత మాత్రం చేత నువ్వు స్థితప్రజ్ఞుడేనా కాదు అయ్యా అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. పూర్వ మా పురాణాల్లో చదువుకున్నా, తిండి మానేసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడ అరణ్యాల్లో తపస్సులు చేసుకుని ఆ టైంకి తినక ఆకులు తిని తపస్సు చేసినట్టు మనం పురాణంలో చదువుకున్నాం. వాళ్ళకు కూడా ఇంద్రియాలు జయించినట్టే కాదు చెప్పలేము. మీరు 800 సంవత్సరాలు తపస్సు చేసినా, మీరు అన్నం తినటం మానేసినా, అంత మాత్రం చేత మీరు ఇంద్రియాలు జయించినట్టు కాదు అయ్యా. ఎందుకంటే మనసు లోపల ఒకటి ఉదయం జ్ఞాపకించుకోండి. ఈ ఒక్క వాక్యం చాలు గీతా జయంతి రోజుని, ఒకటి భోగము, ఈ రెండు యోగము, ఈ రెండు ఒక ఇంట్లో కాపురం ఉండవు. జ్ఞాపకించుకోండి, ఒకటి భోగము, రెండు యోగము, ఒకే ఇంట్లో రెండు కాపురం ఉండవు. రెండు పర్వ, ఈ రెండు అంటే పర్వతం. ఒక తాత్కాలికంగా ఈ రెండు ఒక ఇంట్లో కాపురం ఉన్నా ఎక్కువ కాలం కాయలేదు మనం. ఏ పర్వాలు పెట్టవలసింది అంటే ఏంటంటే, నువ్వు భోగాన్ని జయించడం కోసం అన్నం మానేసి, తిండి మానేసి, నీళ్లు మానేసి, నువ్వు కేవలం శరీరాన్ని సృష్టింపజేసినప్పటికీ అంత మాత్రం చేత నువ్వు ఇంద్రియాలను జయించిన వాడు కాదు అయ్యా. అంత మాత్రం చేత నువ్వు ఇంద్రియాలు జయించావు అనుకోకు. అంత మాత్రం చేత నేను జ్ఞానం అయిపోయాను అనుకుంటావేమో. నీ గదిలో కూర్చుని తలుపులో చేసుకుని తన చేరు కృష్ణారామ అనుకుంటే నీ మనసు నిర్మలంగా ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు ఇంద్రియాలు జయించావు అనుకుంటున్నావేమో. అంత మాత్రం చేత నువ్వు ఇంద్రియాలను జయించలేవు అయ్యా. నిరాహారస్ జరిగిన కొంతమంది అన్నం మానేసి, నీళ్లు మానేసి కఠోరమైన తపస్సు, కఠోరమైన తపస్సు, నిద్ర లేకుండా గొప్ప తపస్సు చేసినటువంటి తపస్సు యొక్క మనం చరిత్రలో కూడా పురాణంలో చదువు. కానీ వాళ్ళకు కూడా జ్ఞానం కలగకుండా రాలిపోయారనేది. విషయం కనుక మీరు అర్థం కాకపోతే, ముందుతనంతో మూర్ఖత్వంతో కనుక మీరు అన్నాలు మానేసి, నీళ్లు మానేసి మూర్ఖత్వ తపస్సులు చేస్తే అంత మాత్రం చేత మీకు దృష్టి అవుతారు. కానీ యోగం సిద్ధించదు అంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. వాళ్ళు ముందు బాగా ఉన్నాడు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ గదిలో కూర్చున్నాడు. అంత మాత్రం చేత అతను సిద్ధి పొందాలని చెప్పలేదు. విషయాన్ని అర్థం చేసుకో. నిరాహారస్య దేహినా, దేహిన అంటే దేహం ధరించిన వాడు దేహి. ఎవడైతే దేహాన్ని ధరించాడో వాడు దేహి, అంటే వాడు జీవుడు. దేహాన్ని ధరించిన వాడు జీవుడు. జీవుడు, జగత్తు, దేవుడు. దేవుడు, జీవుడు, జగత్తు, మన కళ్ళ కనిపించే జగత్తు. భగవాన్ ఏమన్నారంటే, జీవుడు ఎక్కడున్నాడయ్యా, జీవుడు అన్న వాసం లేనే లేడు. నీకున్న అవిద్యే, నీకున్న అజ్ఞానమే, నీకున్న మూర్ఖత్వమే, నీకున్న తెలివి తక్కువతనమే జీవుడిలా కనిపిస్తున్నాడు. కానీ జీవుడు ఎక్కడున్నాడయ్యా, వాడు కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము అంటాడు. అసలు కుందేటి కొమ్ములే ఉండవు. అది జీవుడు అనేవాడు లేడు, లేడు వాడు ఉన్నట్టుగా నీకు అనిపిస్తాండి. నువ్వు ఆత్మను దర్శించు, ఆత్మను తెలుసుకుంటే లేని జీవుడు లేనట్టుగా నీకు కనిపిస్తాడు. నీ అజ్ఞానం పోతే జీవుడు పోయినట్టే, నీకున్న అవిద్య పోతే జీవుడు పోయినట్టే, నీకున్న ప్రకృతి గుణాలు పోతే జీవుడు పోయినట్టే. జీవుడు అనే ఒక ముద్ద కాదు, అది ఏమి లేదు. అసలు నీకు ఉన్నట్టు కనిపిస్తుంది, లోపల నువ్వు ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకో. ఇంకా దేవలక్షణాలు నీ పోయినట్టే, ఆ దేవుని కూడా నువ్వు మోక్షాన్ని పొందుతున్నావు అన్నట్టు రమణస్వామి. అంటే నువ్వు మరణించేటప్పుడు కూడా, నీ ఇంద్రియాలను అడిగిపోయినప్పుడు కూడా, ఈ ప్రకృతి వాసన అని పోయిందని మీరు అనుకోకండి. మరణించేటప్పుడు ఇంద్రియాలను గొడవలు చేస్తాయండి. కానీ మరణించేటప్పుడు ఎవరికైనా ఇంద్రియాలు గొడవ చేస్తాయండి? ఏం గొడవ చేయి. తాను ఒకటి, నీ ఇంద్రియ వాసనలు, నీ ఇంద్రియాలతో నువ్వు చేసిన పనులు, నీ ఇంద్రియాలు చేసిన ఊహించిన ఊహలు, నీ ఇంద్రియాలతో నువ్వు పెంచుకున్న కాంక్షలు, ఎన్నుక రసవజ్యం, ఆ కాంక్షలు, ఆ కోరికలు, ఆ ఆకాంక్షలు, ఆ తలంపులు, ఆ వాసనలు, ఆ సంస్కారాలు, నీ మనసులో రసవజ్యం విడిచిపెట్టేసి బయటకు పోతాయి. విడిచిపెట్టేసి కాల్పేసిన సార్, అంత మాత్రం చేత నువ్వు దొక్క ఎక్కాలని అనుకోవద్దంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. మీరు చచ్చిపోయినంటే మీరు రాత్రి జాగ్రత్త పడిపోతున్నారు కదా. నీ మనాలకు రావాలో, నీ మనాలకు రావాలో, నీకున్న తెలివితేట భగవంతుడికి ఇవ్వాలండి. ఇంకొక రోజు బతుకుంటారని డాక్టర్ గారు చెప్పినప్పటికీ ఆ సాయంత్రం అంటే సబ్బురిస్తారని తీసుకొచ్చేస్తున్నారు కదా మీరు జాగ్రత్త పత్రం కోసం. అదే భగవంతునికి ఎంత జాగ్రత్తగా ఉంటాడు, భగవంతుని సంతరిస్తాడు అక్కర్లేదు. ఇక్కడ ఉన్నారు కాబట్టి, హృదయంలో ఉన్నారు కాబట్టి, వాడు ఏం చేస్తాడంటే, ఆ హృదయంలో డ్రైవర్ వాడు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అసలు ప్రయాణం మీకు వెళ్ళినాడు కాబట్టి, మీరు కంగారు పడి చచ్చిపోతే బాగాను, ఈ క్యాన్సర్ బాగా పడలేకపోతున్నాను, ఈ కడుపులకి బాగా పడలేకపోతున్నాను, అది మీరు చచ్చిపోతే బాగాను, నాకు మరణం ఎప్పుడు వస్తుంది, నాకు మరణం ఎప్పుడు వస్తుంది అని కాన్సి పడుతున్నప్పుడు కూడా ఈ ఇంద్రియాలతో చేసే పనులను కూడా బయటకు లాగి మనసులో జాగ్రత్త పెట్టే వరకు ఆ ప్రాణాన్ని వదలని కూడా ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు నీతి, ఈశ్వరుడు నియమం, ఈశ్వరుడు కమాండర్. బంగారం చూసేవాడు ఎలా చూస్తాడో అలా జాగ్రత్తగా చూసి ఈ మనస్సులో ఊహించిన ఊహలు ఇంద్రియాలతో వీడు చేసిన పనులు అన్నిటిని ఒక్కోటి ఒక్కోటి లాగి మనస్సులో విడిచిపెడతాడు. రసవద్యం ఆ వాసనలు, రసం అంటే వాసన, ఆ సంస్కారం, ఆ తలంపు మనసులో విడిచిపెట్టిన తర్వాత ఈ జీవులన్నీ జాగ్రత్త పెట్టిన తర్వాత మళ్ళీ భవిష్యత్తు జన్మలు అనుగ్రహింపజేయడం కోసం ఇప్పుడు ప్రాణాన్ని బయటకు లాగుతాడు. అప్పుడు అది శవం అవుతుంది, దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తాడు. నేను చెప్పడం లేదు, భగవంతుడి వాసుదేవ స్వామి చెబుతున్నాడు. రసోత్యస పరం దృష్టి నివర్తతే, అయితే ఇలా ఉండిపోవలసిందేనా, ఇలా జన్మజన్మలు కాలిపోవలసిందేనా, మాకేమో తరించే మార్గం లేదా, ఇదైతే ఏ ఏ జన్మ కాజాన్ని ఏదో పనులు చేస్తుంటాం, పుణ్యం చేస్తాం, పాపం చేస్తూ ఉంటాం, ఇంద్రియాలతో విషయాలు గ్రహిస్తాం, ఈ మనసులో పెడతాం అంటున్నావు. మరి మనసులో పెడితే ఏ జన్మ కాజాన్ని శరీరం ఉంటుంది కదా, మనసు ఉంటుంది కదా, ఇంద్రియాలు ఉంటాయి కదా, ప్రకృతి ఉంటుంది కదా, ఇంకా మేము తరించే ఉపాయం ఏం లేదా, ఓ వాసుదేవ స్వామి అని వాడవచ్చు. ఇలా చక్రంలో పెరగవలసిందేనా, ఈ చక్రం నుంచి బయటపడటానికి అవకాశం లేదా, ఇంకా మోక్షం లేదా, ముక్తి లేదా, ఈ జీవుడు తెరించడానికి అవకాశం లేదంటే, ఎవరైతే రసవర్జం రసోత్యస, ఎవరికైతే రసం పోతుంది, ఎవరికి వాసన పోతుంది, ఎవరికి కాంక్ష పోతుంది, పరందృష్ట పరందృష్ట ఆత్మను ఎవరైతే చూశాడో, శరీరం ఉండగా కాను ఉండగా పరందృష్ట ఎవరైతే మోక్షమైన వైద్యాన్ని పొందాడో, ఆత్మను ఎవరైతే దర్శించాడో, ఆ కాంతిలో ఎవరైతే ప్రవేశించాడో, ఆ శాంతిలో ఎవరైతే ప్రవేశించాడో, ఆత్మశక్తిని ఎవరైతే జీవించడానికి వృద్ధి తీశాడో, ఒక్కసారి ఆత్మ యొక్క ఫ్లాష్, ఆత్మ యొక్క వైభవం, ఆత్మ యొక్క సామ్రాజ్యంలోకి ఎవరైతే ప్రవేశించాడో, ఒక్కసారి వాసనని కాలుతూ బోధవుతాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అంతవరకు ఈ చక్రంలో కొట్టుకుపోతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఈ లోపల పరతత్వం ఉంటుంది, అది దాన్ని పరమ పదం అంటారు, దాన్ని ఆత్మ అంటారు, దాన్ని దైవ సామ్రాజ్యం అంటారు, దాన్ని నిర్వాణం అంటారు, దాన్ని మోక్షం అంటారు. నీ శరీరం మరణిస్తుంది, మరణం లేని చెంది వస్తుంది, శరీరంలో ఉంటుంది, ఆత్మను చూడగలిగవా, నీలో వాసన నీకు కాలిపోతే అదే నీకు చివరి జన్మ, అదే కడసారి జన్మ అంటాడు భగవంతుడు వాసుదేవ స్వామి. నేను చేయలేదు, నీకు భగవంతుడు చెప్పిన మాటలు నేను నీకు చెప్పవలసిందే కానీ అందుకని కల్పించి నేను నీకు చెప్పడానికి అవకాశం ఉంది. మొత్తం మీద నీకు ప్రపంచ వాసన, దేహ వాసన, శాస్త్ర వాసన, నువ్వు ఆత్మను దర్శించే వరకు నిన్ను విడిచిపెట్టవు. నీ రాజుల బ్రాహ్మణ లేదా క్రైస్తవుల హిందువుల, మీరు అయితే స్త్రీల లేదా పురుషుల, మీరు అర్థకట్ల లేదా కాపవారు, అది మీరు అమెరికాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, ఈ మాటలు అనవసరం. భగవంతుడి చెప్పి ఈ మాటలు అనవసరం, మీ మతం అనవసరం, మీ కులం అనవసరం, మీ జాతి అనవసరం, మీ గోత్రం అనవసరం, అదంతా అనవసరం. నువ్వు ఆత్మను దర్శించే వరకు, చైతన్య వస్తువుని సాక్షాత్కరించుకునే వరకు నీలో నా వాసన ఏదో నేను ఇంటికి పెట్టాం. ఎప్పుడైతే చైతన్య వస్తువు నీ శరీరంలోకి వచ్చిందో, ఒక్కసారి వాసనలన్నీ పడిపోతాయి, ఆ సంస్కారాలన్నీ పడిపోతాయి. అంటే ఎవరు ఏ మతస్థులైన ఆత్మ ఈ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సినట్టు భగవంతుడి వాసుదేవ విషయాలు వినివర్తంటే, నిరాహారస దేగిన ఆహారం లేని వాడికి తపస్సు చేసేవాడిని కూడా ఈ వాసన విడిచిపెట్టవటండి. శ్మశానంతో మన జీవిత యాత్ర పూర్తయిపోతున్నా మీరు ఎవరు అనుకోవద్దు, మన దేహయాత్ర పూర్తవుతుంది. ఈ ఒక దేహంలో చుట్టాలు స్నేహితులని, మరి కొత్త దేహం వచ్చినప్పుడు కొత్త చుట్టాలు, కొత్త స్నేహితులు, కొత్త పరిచయం. నువ్వు సుబ్బారాయలు సుబ్బారాయలుగా ఉంటాడు. రసవద్యం రసప్ చేసా, ఏ జన్మలోకి వెళ్ళినా నీ వాసన నిలిచిపెట్టదు, ఎప్పుడు వరకు నిలిచిపెట్టదు. నువ్వు ఆత్మను దర్శించేవాడు, పరం దృష్టాన్ని వర్తతే, ఆత్మను దర్శించే వరకు అంటే మోక్షాన్ని పొందే వరకు కూడా. సిద్ధి అంటే ఒకటే సిద్ధి, మోక్ష సిద్ధి సిద్ధి, మిగతా సిద్ధులన్నీ మిగతా నలుగురు స్వప్నం తెలుసమా, మిగతా సిద్ధులన్నీ మిగతా నలుగులన్నీ స్వప్నంతో సమానం. ఒకటే సిద్ధి అండి, అది మోక్ష సిద్ధి, ఒకటే సిద్ధి. మిగతా సిద్ధులు సిద్ధులే కావు, అది నాయితో సమానం. యతతో యద్వికౌంతేయా పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీనే హరంతి ప్రసదం మన. ఇలా ఇంద్రియాన్ని పట్టుకున్నాడు భగవంతుడు వాసుదేవస్వ. ఇంకా భగవాన్ ఇంద్రియాలు కూడా అక్కర్లేదు, ఆయనకి ఇంకోటి అక్కర్లేదు, ఆత్మ కూడా నీకెందుకురా, ఆత్మను తెలుసుకోరా, ఆత్మను తెలుసుకుని ఇంద్రియాలు ఆ కంటలో పోతాయా, కలెక్టర్ గారిని పట్టుకో రెండు నిమిషాలు నువ్వు చెప్పినట్టే అంటాడు. ఎతతో యద్వికౌంతేయా పురుషస్య విపశ్చితః, ఏమంటున్నాడంటే వివేకము గల పురుషుడు కూడా, చాలా తెలియగలవాడు కూడా, చాలా మేధావు కూడా, అటువంటి చాలా తెలియగలవాడు, చాలా పట్టుదలగలవాడు, చాలా తపస్సులు చేసేవాడు కూడా, మోక్షం కోసమే సాధన చేసేవాడు ఇంద్రియాలు కూడా వాడిని లాగేస్తున్నాయ్యా. ఎవరైతే తెలియగలవాడు, ఎవరైతే బుద్ధిమంతుడు, ఎవరైతే మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తున్నాడో వాడి ఇంద్రియాలు కూడా వాడిని లాక్కెళ్ళిపోతున్నాయి. మామూలు ముద్దబ్బాయి మాట ఎందుకు ఇంకా జగరాజు ఏమన్నాడు, ఓ రామ, ఓ శ్రీరామ, ఎంతటి వారైనా కామ్యకాంతి మెలకు భాషల్లో ఇంద్రియాన్ని ప్రమాది బలమైన ఇంద్రియాలు, ఇవి చాలా కష్టం తీసుకొస్తాయి ఇంద్రియాలు, ఈ పేటీలన్నీ ఇంద్రియాల వల్లే, ఇవి చాలా బలమైనవి. మనం సాధన చేస్తే మనం చేసే సాధన కంటే బలమైన ఇంద్రియాలు, మన ప్రయత్నం చేస్తుంటే మనం చేసే ప్రయత్నం కంటే బలమైన ఇంద్రియాలు. మనకు కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, ఒక 10,000 సంపాదించామనుకోండి, 10,000 చోట కోటి రూపాయలు అప్పు తీర్చగలండి, 10,000 రూపాయలు సంపాదన ఎక్కడ, కోటి రూపాయలు అప్పు ఎక్కడ. అదే నేను సాధన చేస్తున్నావు ఎంతో కొంత, నువ్వు సాధన చేస్తున్నప్పటికీ నీ సాధన కంటే బలం ఉంది ఎక్కువ ఇంద్రియాలు, నీ సాధన కంటే నీ అహంకారానికి బలం ఎక్కువ ఉంది. అంటే బలవంతంగానే ఇంద్రియాలు నీ లాక్కుపోతున్నాయి, నువ్వు ఇంద్రియాలు నిగ్రహించుకోవాలనుకుంటున్నావు కానీ బలవంతంగానే ఇంద్రియాలు నిన్ను లాక్కుపోతున్నాయి, బలత్కారంగా మనసుని లాక్కుపోతున్నాడు. అంచేత నీ మనసు నిన్ను బయటకు లాక్కుపోతుంది, లగ్నకరమైన సమస్య నాలుగు వాళ్ళ మాట ఎదురైంది, లౌకికుల మాట ఎదురైంది. భక్తుడి యొక్క మనస్సును కూడా, స్థాపకుల యొక్క మనస్సును కూడా, మోక్షాన్ని పొందాలనేటువంటి కుతూహలం గల భక్తుల యొక్క మనస్సును కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తే హరిస్తున్నాయట. లోపల మనస్సును దొంగిలించి ఇంద్రియాలు బయటికి లాక్కుపోతాయట. మనకి ఇష్టం రాకపోయినా మన ఇంద్రియాలు, మన మనస్సుని మనకిష్టం లేకుండానే, మనతో సంబంధం లేకుండానే బయటికి లాక్కుపోతున్నాయట. ఎవరిని? మనస్సుని. ఇంద్రియాలకు అంత శక్తి ఉంది. అందుచేత ఇంద్రియాల విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. తాని సర్వాణి సంయమ్యాయుక్త ఆసీత మత్పర వశేహి యశ్చేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అందుచేత ఏంటంటే బలమైన ఇంద్రియాలను ఎవడైతే స్వాధీనం చేసుకుంటున్నాడు, ఎవడైతే తన స్వాధీనంలో పెట్టుకుంటున్నాడు, ఎవడైతే నన్నే గమ్యంగా పెట్టుకుంటున్నాడు, ఎవడైతే నన్ను పురుషార్థంగా పెట్టుకుంటున్నాడు, ఎవడైతే తన లక్ష్యం నన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు, ఎవడైతే నన్నే పొందాలనుకుంటున్నాడు, ఎవడైతే మనసులో నిలకడగా ఉంటాడు, కుదిరిగా ఉంటాడు, వాళ్ళకే ఇంద్రియాలు ఉపయోగపడతాయి. మీ మనసును మీరు కంగారు పెట్టుకోకూడదు. మీరు నిలకడగా ఉండాలి, కుదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి, సావధానంతో ఉండాలి. ఏమండి చాలా మెరుపుగా ఉండి రోజుకు రకంగా తయారవ్వకుండా, గంటకు రకంగా తయారవ్వకుండా, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకుండా, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండకుండా, ఏకాగ్రంగా నీ మనసు నిలబెట్టుకుని నీ ఇంద్రియాలు నీకు స్వాధీనం అవ్వాలంటే ముందు నీకు కుదిరి ఉండాలి, నీ మనస్సు కుదిరి ఉండాలి. నీ మనస్సు కుదిరింది ఏం చేయాలి? అప్పుడు రహస్యం చేసి నన్ను లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే నన్నే పొందాలి. మనందరికీ భక్తి ఉంది, నన్ను భక్తి ఉంది కదా. మీరు బాగా ప్రశాంతంగా ఆలోచించండి, మనందరికీ భక్తి ఉంది. కానీ మన లక్ష్యం భగవంతుడే విషయాలు. మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఇదే డౌట్ లేదు. భగవంతుని ప్రార్థించేటప్పుడు భగవంతుడే కావాలని కోరుకుంటున్నాం, లోకంలో విషయాలు కావాలని కోరుకుంటున్నాం. మీరు నాకు పైన చెప్పండి, భగవంతుని పొందడం కోసమే కనుక పూజలు చేస్తే మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలోకి వస్తారు. భగవంతుడికి పూజ చేసినప్పటికీ మీ లక్ష్యం కడికి లోకంలో గొడవలైతే మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలోకి రావు రావు రావు. మీరు పూజ చెయ్యండి, జపం చెయ్యండి, నామం చెయ్యండి, తపస్సు చేయండి. మీ పూజ యొక్క లక్ష్యం దేవుడు అవ్వాలి, మీ నామం యొక్క లక్ష్యం భగవంతుడు అవ్వాలి, మీ తపస్సు యొక్క లక్ష్యం భగవంతుడు అవ్వాలి. అంటే భగవంతుని మనం లక్ష్యంగా పెట్టుకోలేదు, భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేనికోసం ప్రార్థిస్తున్నాం? ఈ లోకంలో మనం అనుకున్న పనులు నెరవేరాలి. ఇందులో అని అబద్ధం ఉందండి, ఇంత అన్యాయం ఉందా? మీరందరూ ఇంత శ్రద్ధగా కూర్చుంటే మిమ్మల్ని భగవంతుని ప్రార్థించలేదంటే ఇంతకంటే అన్యాయం ఉందండి. భగవంతుడు చెప్పే పాయింట్ ఏం చేయాలి? సీక్రెట్ బాగా అర్థం చేసుకుంది ఒక విషయం. ఎవడకైతే ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయంటే, నన్ను ప్రార్థించినా నీకు ఇంద్రియాలు స్వాధీనంలోకి రావయ్యా, నాకు పూజ చేసినా నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలోకి రాకవయ్యా, నా గురించి మీరు వ్రతాలు చేసినా నీకు ఇంద్రియాలు స్వాధీనంలోకి రావయ్యా. మీరు వ్రతం చేసేటప్పుడు భగవంతునే పొందాలి. నాకు భగవంతుడి తప్పించి ఏం అక్కర్లేదు. మీరు పూజ చేసేటప్పుడు నాకు భగవంతుడి తప్పించి ఏం అక్కర్లేదు. మీరు జపం చేసేటప్పుడు కూడా భగవంతుడి తప్పించి నాకు ఏం అక్కర్లేదు. మీ మనస్సు నిండా భగవంతుడి ఆక్రమించుకోవాలయ్యా. ఇందులో రహస్యం మీరు ఎవరితో చెప్పకండి. మన కలిగి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, మోసం ఏం చేస్తుందంటే, మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని ఆక్రమిస్తుంది. ఇప్పుడు మన అందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ జైలు, రాజమండ్రి సెంటర్ జైలు పడేసింది అనుకోండి, ఎవరైతే మనం జైల్లో పెట్టారో వాళ్ళు ఇంటి పెట్టారు, రావడం లేకపోతే రాలేం కదండి. మనం ఎప్పుడైతే తల్లి కలుపుని చిమించుకుని ఇటుకు వచ్చేటందుకు చాలా సీక్రెట్. మోహం ఏం చేస్తుందంటే, మన ఇంద్రియాలని, మన బుద్ధిని, మన మనస్సుని బలవంతం నుంచి ఆక్రమం తీసుకుంటాం. ఏమండి ఈ మోహం ఆక్రమించుకున్న తర్వాత ఇంకా స్మశానంలోకి వెళ్ళే కాదు. ఏమండి అయితే ఏమైనా మీరు పోదంటున్నారు, మరి మా పూజలు మాదేంటి, మా జపాల మాదేంటి, మరి పదివేలు పెట్టి గుళ్ళు కట్టాము, సత్రాలు కట్టాము, మరి ఈ మాట ఏం చేస్తాం? మరి పని చాలా మంచి పనులు చేశారు. కానీ మీరు దక్షిణ రథాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, అక్కడ చెరువును కూడా తగ్గించారండి. అయితే లోకం యొక్క వాసనతో ఏ పని చేసినప్పటికీ, మీరు మంచి పనులు చేసినప్పటికీ అది మోహంతో సంబంధించిందే. మా రామస్వామి చెప్పిన మాట ఏంటంటే, మీరు అబ్బాయి అసలు కోరికలు అనేవి లేకుండా ఉండటం మంచిది. ఒకవేళ కోరికలు లేకుండా ఉండలేకపోతే మంచిది కోరుతూ మంచిది దాటిపోతున్నాడు, చెడ్డది దాటిపోతున్నాడు. భగవాన్ నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం మంచిది. నూటికి నూరు మార్కులు రానప్పుడు నా శాస్త్రవేత్తలు ఏడుగురు ఏం చేస్తాను, నేనేం చేస్తాను. ఆ 30 మార్కులకు తగులంటున్నాడు. ప్రతి తమ క్లాసు 2 క్లాసులు చూస్తాడు. అసలు కోరికలు లేని స్థితిలో, వాసన లేని స్థితిలో, కాంక్షలు ఆకాంక్షలు లేని స్థితిలో ఉండటం మంచిది. అలా ఉండలేవు అనుకో, ఉండలేకపోతే మంచిది కొడుకు. అంటే లేదు, జీవుడు తల్లి కడుపులో నుంచి బయటకు రాగానే మోహం ఏం చేస్తుందంటే, వారి మనస్సుని, వారి ఇంద్రియాలని, వారి బుద్ధిని ఆక్రమించుకుంటుంది. వారి ఒక దేశం యొక్క రాజు ఇంకో దేశాన్ని ఆక్రమించుకున్నట్టే ఈ మోహం వచ్చి ఆక్రమించుకుంటుంది. అంటే మోహం యొక్క ప్రేరణ మీదే మనం ఈ పనులు చేస్తున్నాం. అంటే పుణ్యం రావచ్చు, కానీ జ్ఞానం మటుకు రాదు, మోక్షం మటుకు రాదు. పుణ్యం రావచ్చు, పుణ్యం అనిగింది కదా మీరు. అంటే మోహం వచ్చి ఆక్రమిస్తాను నేను. మోహంలోని నీ బుద్ధిని నేను బయటకు తీయాలంటే, మోహంలో నీ ఇంద్రియాలు నేను బయటకు తీయాలంటే, మోహంలో నీ మనసు నేను బయటకు తీయాలంటే, మోహంలో నీ అహంకారాన్ని బయటకు విడిచి పెట్టాలంటే, నువ్వు నన్ను లక్ష్యంగా పెట్టుకుని, నన్ను సాధనగా పెట్టుకుని, నీ గురిని ఆయన్ని పెట్టుకుని, నువ్వు అలా నిలకడగా ఎదురుగా ఉంటే నీ బుద్ధిని విడిపిస్తాను, అయ్యా మోహం నుంచి విడిపిస్తాను, నీ ఇంద్రియాలను మోహం నుంచి విడిపిస్తాను, నీ మనసును మోహం నుంచి విడిపిస్తాను అయ్యా, అప్పుడు నీకు జ్ఞానం కలుగుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఏం చెబుతున్నాడో చూడండి, ఏం ఉదాసంగా చెబుతున్నాడు, ఎంత అద్భుతంగా చెబుతున్నాడు, ఎంత అపూర్వంగా చెబుతున్నాడు, వినండి, మీ మనసుకు పట్టించుకోండి భగవంతుడు చెప్పిన విషయం. అంటే మన అందరం ఇప్పుడు జ్ఞానం యొక్క ఆక్రమంలో లేదు, మోహం యొక్క ఆక్రమంలో ఉన్నాం. మన బుద్ధిని ఆక్రమించింది, మన ఇంద్రియాలను ఆక్రమించింది, మన మనసును ఆక్రమించింది. అంటే నువ్వేం చేస్తావంటే యోగిస్తే కూర్చుంటే లాభం లేదు. కాలం వచ్చేస్తుంది, రోజుల తర్వాత రోజులు వచ్చేస్తున్నాయి, గతించిపోయిన రోజులు రమ్మంటే రావు. మన అందరినీ కూడా ఊరు పొమ్మంటాను, శ్మశానం రమ్మంటాను, బాగా ముసలితనం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు పోతూ బాగున్నాం అనుకుంటారు. భార్య కూడా భర్త పోయిన తర్వాత శవాన్ని చుట్టానికి గడుస్తుంది, నేను ఎప్పుడు తీసుకుపోతాను అనుకుంటారు. మనం ఏడుస్తాననుకోండి, బయట తీసుకెళ్ళడానికి కాఫీ తాగడానికి అవకాశం ఉంది. అది భార్య పోయిన భర్త అంటే ఎంతో క్లీన్గా చూసినట్టండి ఆ దేహాన్ని. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత భార్యను చుట్టాను కూడా భర్తకు భయమేస్తుందండి, అది ఈశ్వరు యొక్క లీల. అంటే మిమ్మల్ని అందరినీ ఆక్రమించండి, ఏది ఆక్రమించింది, మోహం ఆక్రమించింది. నీ బుద్ధి బయట అందులోంచి విడదీస్తాను, నీ మనసును విడదీస్తాను, నీ అంతటా మీరు విడదీసుకోలేరు, ఇంద్రియాన్ని బయటకు లాగుతాను నేను, బయటకు లాగి నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నన్ను లక్ష్యంగా పెట్టుకోండి, మీరేం చేస్తున్నారు, నన్ను పూజ చేస్తున్నారు, నాకు నాకు జపం చేస్తున్నారు, నాకు నామం చేస్తున్నారు, నన్ను అలంకరిస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు, కానీ లక్ష్యం ఎవరు అలా అలా మారి అలా చెప్తే నీకు వచ్చి పుణ్యం వస్తుంది రాదంటారు. ఇలా చేయండి, ఎలా చేస్తారు, మీరు నాకు పూజ చేయండి, నన్ను లక్ష్యంగా పెట్టుకోండి, మీరు నాకు జపం చేయండి, నన్ను లక్ష్యంగా పెట్టుకోండి, మీరు నా నామం చేయండి, నన్ను లక్ష్యంగా పెట్టుకోండి, నన్ను పొందటానికే మీరు ప్రయత్నం చేసేవారు, మిగతా కూడా మీరు పెట్టుకోకండి, అది మీ దేహ ప్రాప్తాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. నన్ను పొందటం కోసమే మీరు ఏ పనిగా చేయండి, మీరు ఏ పని చేసినా, నుంచున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ తలం పూర్చినా సరే నాకోసం, నాకే అర్పించి మీ దేహాన్ని, మీ మనస్సుని, మీ ఇంద్రియాలను, మీ ధనాన్ని మొత్తం సమస్తం నాకే అర్పించి, నువ్వంతా భగవంతుడి సొత్తే అనే భావనతోటి మీరు పనిచే భగవంతునే పొందాలి, భగవంతుని లక్ష్యంగా పెట్టుకోవాలి, సాధన కూడా భగవంతుని కోసం చెయ్యాలి అనేటువంటి సర్వకాల సర్వావస్థలందు 24 hours నిద్రావస్థలో కూడా, ఈ స్వప్నావస్థలో కూడా, ఈ జాగ్రత్త అవస్థలో కూడా భగవంతునే పొందాలి, నన్నే పొందాలి లక్ష్యంగా పెట్టుకుంటే మీరు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంద్రియాల్ని, మీ మనస్సుని, మీ బుద్ధిని మోహంలో పడి కొట్టుకుంటున్నటువంటి మిమ్మల్ని నేను బయటికి విడదీస్తానయ్యా, అంతకంటే మీకు గచ్చించడం లేదు అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. దాన్ని మీరు ఆ పని చేయాలనుకోండి, ఆ పని చేయకుండా శరీరం పడిపోతుంది అనుకోండి, శరీరం పడిపోయిన తర్వాత అప్పుడు శుద్రలోకాలు ఎదురు చూస్తాయి మీకోసం, నీచమైన లోకాలు, క్షుద్రలోకాలు ఎదురు చూస్తాయట మన కోసం. వాళ్ళ మనసే కదా, భగవంతుని తెలుసుకోకుండా కనుక శరీరాన్ని విడిచిపెడితే మనకి గతి చీకటే, కానీ విరుగుకోవాలి. వాళ్ళ మనసే కదా, భగవంతుని తెలుసుకోకుండా కనుక ఈ శరీరం పడిపోతే మరణించిన తర్వాత 24 hours మనం చీకట్లో ఉండవలసినాయి, కానీ విరుగు మటుకు మనకు కళ్ళకు కనపడదు. తాని సర్వాణి సంయమ్యీతమాత్మరహం, ఎవడు యుక్తి అంటే కుదిరిగా ఉన్నవాడు యుక్తిరట, నిర్మలంగా ఉన్నవాడు యుక్తిరట. మీ బుద్ధి మీరు చెప్పినట్టుంటే, మీ బుద్ధి మీ స్వాధీనంలో ఉంటే మీరు యుక్తులు, మీ బుద్ధి మీ స్వాధీనం లేకపోతే మీరు అయుక్తులు. ఎవరికైతే నన్నే లక్ష్యంగా పెట్టుకుని, నన్నే పూజ చేస్తూ, నానామ స్మరణ చేస్తూ, ఎవరైతే నన్నే గోలుగా పెట్టుకున్నాడు, ఎవరైతే స్టాప్ ఎంతకాలంలో నిద్రపోతావు, ఎన్ని జన్మలో నిద్రపోతావు, ఎన్ని జన్మలో అజ్ఞానంలో ఉంటావు, ఒకసారి నిద్రలోంచి బయటకు లేవు, ఒకసారి నడవటం ప్రారంభించు, భగవంతుడి నీ గమ్యం భగవంతుని చేరే వరకు నీరెష్టిని ధీరెష్టకై, ఎవరు నిన్ను పిలిచినా భగవంతుడే గమ్యానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు నీరెష్టకై ధీరెష్టకై ఉన్నప్పటికీ నీ ముందుకి సాగుతున్నాడు స్వామి యొక్క. నీ వాళ్ళు నిన్ను వెనక్కి పిలుస్తున్నప్పటికీ, నీ వాసన వెనక్కి లాగుతున్నప్పటికీ, నీ కోరికలు నేను సమర్థిస్తున్నప్పటికీ, నీ గమ్యం మర్చిపోకు, నీ గమ్యం చేరే వరకు నువ్వు ప్రయాణం ఆపిచి, ఎంతకాలంలో నిద్రపోతావు, ఎన్ని జన్మలలో తిరుగుతావు, ఓ మనసాన్ని స్వస్థానకు పొమ్ము అన్నాడు స్వామి యొక్క. ఎన్ని దేహాలను మోస్తావు, ఎన్ని శవాలను మోస్తావు, ఎన్ని లోకాలు తిరుగుతావు, మనసా నీ స్వస్థానము, నీ స్వస్థానం ఎవరు భగవంతుడు, నీ స్వస్థానకు పొమ్ము. మన మనస్సే కనుక స్వస్థానంలో ఉంటే గంటకు రకంగా ఎంచుకుంటాను మనం, గంటకు రకంగా రోజుకు రకంగా మనం ఉంటున్నాం కదా. మన మనస్సే కనుక స్వస్థానంలో ఉంటే మనకి గంటకు రకంగా ఎంచుకుంటాం, అది స్వస్థానం లేదు, మనసు యొక్క స్వస్థానం భగవంతుడే. అక్కడికి చేరుకునే వరకు ఇది విశ్రాంతి లేదు, ఈ మనసుకు విశ్రాంతి లేదు, ఇలా శవాలను మోస్తూ ఉండవలసింది. మీకు మానవ దేహం వచ్చింది, మానవదేహం వచ్చింది కాబట్టి ఇలా మీరు పూజలు చేసుకున్నారు, జపాలు చేసుకున్నారు, మనమే కనుక పాములుగా పుడితే దేవాలయానికి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం, మళ్ళీ అవకాశం మీకు రాదు. ఈ మానవ దేహం అనేది మీకు వస్తుందని గ్యారంటీ లేదు, అది ఉన్న 10 రోజులు జాగ్రత్తగా ఉపయోగించుకో. నువ్వు తీసుకెళ్లి మరణించిన తర్వాత జంతువుల శరీరంలో పెడితే జంతువులు మీద ప్రార్థన చేసే అవకాశం జంతువులకు లేదు. జంతువులు కూడా భక్తి ఉండొచ్చింది, కానీ రామాయణ అనగలదండి, శివ అని అనగలదా, కృష్ణ అనగలదా, గోవు లక్ష్మికి ఎంతో భక్తి ఉంది, కానీ రామాయణ అనగలిగింది. అంటే మానవ దేవుడు నీకు అవకాశాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలని బుద్ధి నీకు ఇచ్చాడు భగవంతుడు. ఈ బుద్ధి ఇచ్చినంత బుద్ధిని ఉపయోగించుకుంటున్నాడు భగవంతుడు వాసుదేవస్థానం. కానీ మీరు మాకు ఆళ్ళు చుట్టాలన్నారు ఈ చుట్టాలన్నారని చెప్పుకున్నారు కానీ భగవంతుడితో చుట్టకుండా ఎందుకు కలుపుకోరు చెప్పండి. ఎంతసేపు మాకు ఆ ఊళ్ళో చుట్టాలన్నారు ఈ ఊళ్ళో చుట్టాలన్నారు ఆ చుట్టాలన్నారు ఈ చుట్టాలు ఇదే కూడా ఉండే మరి ఆ చుట్టాలకు డబ్బులు ఉండాలండి. ఏమండి అయ్యో భగవంతుడితో చుట్టకుండా పెట్టుకున్నామే భగవంతుడితో సంబంధం పెట్టుకున్నామే భగవంతుడితో బంధింపబడదామే భగవంతుడితో చుట్టాలకు ఎందుకు పెట్టుకోరు మీరు భగవంతుని స్మరించగా స్మరించగా భగవంతుని తలపెట్టగా తలపెట్టగా భగవంతుడితో వేరుపడలేని సంబంధం మనకి ఏర్పడుతుంది. అదే భగవంతుడితో మనకున్న బంధస్సు మన స్నేహితుడు భగవంతుడు ప్రథమ భగవంతుడు తల్లి భగవంతుడు తండ్రి భగవంతుడు దేహానికి సంబంధించిన వాళ్ళు చుట్టాలు మనసుకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు ఈ గొడవలోనే మీరు ఉంటున్నారు కానీ భగవంతుని సంబంధం ఏదైనా పెట్టుకుంటున్నారు మీరు అసలు అందుచేత నన్ను స్మరించండి అయ్యా నా పేరు చుట్టాలకం పెట్టుకుందయ్యా నేను తలపెట్టనయ్యా నన్ను తలపెడతా అంటే నీ ఏది మంచిది నేను చేసి పెడతానయ్యా మీ అంతటి మీరు మీ ఇంద్రియాలను జయించలేరు అయ్యా మీ అంతటి మీరు మీ అహంకారాన్ని జయించలేరు అయ్యా నా మీద మీరు గురి పెట్టుకోండి అయ్యా నన్ను ప్రేమించండి అయ్యా మీరు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమలో మీరు జీవించండి అయ్యా నన్ను ప్రేమించండి ఆ ప్రేమలో మీరు జీవించండి. భగవంతుడికి సిగ్గు లేదు ఏంటండి అడిగేస్తాడు ఏంటండి ఇలాగా కానీ ఎవరైనా అలా అడుగుతారా మన కోసం సిగ్గు కూడా విడిచిపెట్టేసి మనకి చెప్పడం కోసం మనకు అర్థం ఇలా చెప్పడం కోసం ఆయన కూడా సిగ్గు ఎదుర్కొన్నాడు. నన్ను ప్రేమించండి ఆ ప్రేమలో మీరు జీవించండి. ఏ ప్రేమలో నా ఎందుకు ప్రేమలో నన్ను పొందాలనే ప్రేమలో నా కాంక్షలో మీరు జీవించండి. నీవే లవ్ నీవు ఇన్ లవ్ ప్రేమలో జీవించండి ఆ ప్రేమలో మరణించండి. జయతో విషయాన్ సందస్తేషూపజాయతే సందర్థం జాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. జాయతో విషయాన్ పంస ప్రారంభిస్తున్నాడు మనం భగవంతుని ధ్యానం చేయటం లేదు. నేను ఎవరిని ధ్యానం చేస్తున్నాం ప్రపంచంలో విషయాన్ని ధ్యానం చేస్తున్నాం అక్కడి నుంచి మన పతనం ప్రారంభం. బంతి అక్కడి నుంచి పడిపోయింది మొదలు పెట్టారు ఇక జాయతో విషయాన్ని పంస బంతి కింద పడుతోంది బంతి కింద పడి కింద దొరటం మొదలు పెట్టారు అంటే ఎంతవరకు వెళ్ళిపోతుందో మనం చెప్పలేం. మనిషి ఒకసారి పతనం అయిన తర్వాత ఎంత లెక్క పతనం అవుతాడో మనం చెప్పలేం. మనిషి ఒకసారి దిగజారిపోయిన తర్వాత ఎక్కడ వరకు దిగజారిపోతాడో చెప్పలేం. సంగస్థ భగవంతుని కలిసి మనం ధ్యానం చేస్తాను ఎవరిని ధ్యానం చేస్తున్నాం ప్రపంచంలోనూ లోకం గొడవను ధ్యానం చేస్తున్నాం. జయతో విషయాన్ పుంస ఎవడైతే విషయాన్ని ధ్యానం చేస్తున్నాడో వాడికి సంగస్థేషూప జాయతే వారికి ఆసక్తి కలుగుతుంది. భగవంతుని కనుక మీరు ధ్యానం చేస్తుంటే భగవంతుడి మీద మీకు ఆసక్తి కలుగుతుంది. గురువు మీద ధ్యానం చేస్తుంటే గురువు పట్ల మీకు ఆసక్తి కలుగుతుంది. దైవాన్ని ధ్యానం చేస్తుంటే దైవం పట్ల మీకు ఆసక్తి కలుగుతుంది. మీరు చదువుని కనుక ధ్యానం చేస్తుంటే చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది. లోకంలో విషయాల పట్ల మీరు ధ్యానం చేస్తుంటే స్మరిస్తుంటే లోకం పట్ల విషయాల పట్ల మీకు ఆసక్తి కలుగుతుంది. అంటే మీరు ధ్యానం చేస్తున్నారు దేని మీద ధ్యానం చేస్తున్నారు లోకం మీద ధ్యానం చేసుకుంటున్నారు మీ దేహం మీద ధ్యానం చేసుకుంటున్నారు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే భయం ఏంటంటే దేహం పడిపోయిన లోకం కనపడదేమని. కానీ మరణం అంటే ఎందుకు భయం ఏంటంటే దేహం పోయినతో మన లోకం కనపడదు. లోకం ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చూస్తాం కన్నారు పడకం జ్ఞానం కూడా చూసుకో. ఎవరైతే విషయాన్ని పొందుతారా విషయాల పట్ల ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఎవరికైతే విషయాల మీద మనస్సు ఉందో ఆ మనస్సుకి విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. అటాచ్మెంట్ కలుగుతుంది. అటాచ్మెంట్ 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 ఇస్ బాండేజ్. మీరు విషయాల మీద ఆసక్తి కలిగినందుకు బంధంలో ఉన్నట్టే మీ ఎంతకాలం అయితే బంధంలో ఉన్నావో అంతకాలం నీకు ముక్తి లేదు. మీ చేతులతో మీ కాళ్ళకి సంఖ్యలు వేసుకున్నట్టే లోకంలో విషయాల్ని స్మరిస్తుంటే ఎవడైతే విషయాన్ని స్మరిస్తున్నాడో ఎవడైతే విషయాన్ని ధ్యానం చేస్తున్నాడో వాడికి ఏం కలుగుతుంది ఆసక్తి కలుగుతుంది. ఆసక్తిలోంచి ఏం కలుగుతుంది కామన కలుగుతుంది అంటే కోరిక కలుగుతుంది. కామం అంటే చాలా సాధారణంగా మీరు కామం అంటే స్త్రీ పురుష సంబంధం అనుకోకండి. స్త్రీ పురుష సంబంధం కూడా ఒక వాసన. కామం అంటే ఏంటండి ఆశ అంటే దాన్ని పొందాలని ఏమన్నా కాంక్ష పడుతుంది. ఆశలోంచి ఏం కలుగుతుంది ఆశలోంచి కోపం వస్తున్నట్టు కోపం నుంచి ఏమొస్తున్నట్టండి మోహం వస్తున్నట్టు. కానీ ఏమొస్తుంది కోపం నుంచి మోహం వస్తుంది. మోహంలోంచి ఏమొస్తుందండి భ్రాంతి కలుగుతుంది. భ్రాంతిలోంచి ఏం కలుగుతుందండి భ్రాంతి వచ్చిన తర్వాత ఆకలిని పెట్టేది బుద్ధి నాశనం అవుతున్నట్టు. కానీ బుద్ధి నాశనం అయిన తర్వాత ఆకలిని అప్పుడు పూర్తిగా నాశనం అయిపోతాడు. మీరు దండకం జాగ్రత్తగానండి. ముందు ఏం కలుగుతుందండి విషయాల్ని ప్రపంచంలో ఉన్న విషయాలని లోకంలో ఉన్న గొడవల్ని తలపెట్టడం మొదలుపెడతాడుతున్నాం. తలపెట్టిగా తలపెట్టిగా వాటిని ఆసక్తి కలుగుతున్నట్టు ఆసక్తిలోంచి కామం పడుతున్నట్టుంది అంటే కోరిక పడుతున్నట్టుంది. కోరికలోంచి ఏం పడుతున్నట్టు కోపం పడుతున్నట్టుంది. కోపంలోంచి ఏం పడుతున్నట్టుంది మోహం పడుతున్నట్టుంది. మోహంలోంచి ఏం పడుతున్నట్టు భ్రాంతి పడుతున్నట్టుంది. భ్రాంతి వచ్చేటప్పుడు బుద్ధి నాశనం అవుతున్నట్టుంది. బుద్ధి నాశనం అయితే పూర్తిగా మనిషి నాశనం అయిపోతాడుతుంది. ఇదే అసలు దండ నేను వేరు లోకం వేరు అనేటువంటి బుద్ధి మనకి ఎంత కాలంగా అంతకాలం మనిషిని ఆశ విడిచిపెట్టదు విడిచిపెట్టదు. తనకంటే లోకం వేరుగా కనిపిస్తున్నంత కాలం తనకంటే ప్రకృతి వేరుగా కనిపిస్తున్నంత కాలం అసలు ఎవరు తప్పించండి. అదే రమ్మ మహర్షి అన్నారు అయ్య మనిషి నిన్ను దరిజేరగా నన్ను పొన్న నాశము నచ్చితే వారు నచ్చాలి నాలో నీ వేడి భావన
నాలోని ద్వైత భావన నాశనం చేశావు వారి నా అధ్యయనం ఇంత నేను కోరుకోవడానికి ఏముంది సృష్టిలో దైవ మనసుని ధరిగేవరగా నువ్వేడు నేను వేరే బుద్ధితోటి నీ ఇక్కడికి వచ్చాను నేను ఏడు లోపల వేరే బుద్ధితోటి ఇక్కడికి వచ్చాను కానీ ఆ బుద్ధిని తీసేశావు ఆ బుద్ధిని నాశనం చేశావు ఇప్పుడు నేను కోరుకోవడానికి ఏముంది ఈ లోకంలో ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏముంది నేను కోరుకోవటానికి వేరు భావన కత్తిరించే వర్ణాచలం ఆ వేరు భావన ఉన్నంత కాలం కోరికలు తప్పవు వేరు భావన ఉన్నంత కాలం కాంక్షలు తప్పవు వేరు భావన పోయిన తర్వాత కోరుకోవడానికి ఒక వస్తువు అంటూ ఏం మీరు తానే అంతటా కనిపిస్తారు తనే ఆత్మే అంతటా కనిపిస్తుంది కాబట్టి ఇంక వాడు కోరుకోవడానికి వాంచి బయలుదేరు విషయం వేరుగా ఉన్నంత కాలం నేను కోరుకోవాలని బుద్ధి పుడుతుంది అవి కామ వస్తుంది ఆశ కలుగుతుంది ఈ వస్తువుని ఎరం చేద్దాం ఆ వస్తువుని ఎరం చేద్దాం ఆశ కలుగుతుంది ఈ ఆశ అంతే అందుకే అలెగ్జాండర్ చక్రవర్తి ఏం చేశాడంటే అనేక రాజ్యాలను సంపాదించాడు సంపాదించిందా మరణించాడు చివరికి ఏం చెప్పాడంటే నన్ను గోతిలో పెట్టినప్పుడు నా చేతులు బయటికి పెట్టమన్నాడు లేదా శరీరంతో గోతులు పెట్టమన్నాడు ఎందుకంటే అంటే అలెగ్జాండర్ చక్రవర్తుడు వాడు దేశాలను సంపాదించి ఒత్తి చేతులు కూడా బయటకు పోయాడని తెలియడం కోసం కొంతమందికి ధర్మం ఆశే కొంతమందికి ధనమైన ఆశ కొంతమందికి ఛేదమే ధనం ఎవరికైతే ఛేదమే ధనంగా పెట్టుకున్నాడో వాడికి జ్ఞానం కలుగుతుంది ఎవరైతే ఆశ ధనంగా పెట్టుకున్నారో వాడికి మోహం కలుగుతుంది మహాత్మా గాంధీ గారు శరీరం విడిచిపెట్టేవాడు కానీ మొత్తం ఆస్తులని కూడితే ఎన్నిసార్లు కొన్ని 20 రూపాయలు వచ్చినట్టండి కానీ గాంధీ గారికి ధనం ఏంటంటే ఛేదమే ధనం భగవాన్ ఏమన్నారంటే ఆత్మను స్మరించవయ్యా ఆత్మ కోసం జీవించవయ్యా ఆత్మని ధ్యానం చేయవయ్యా ఆత్మని విచారణ చేయవయ్యా ఈ కోపం గొడవ ఈ కామం గొడవ నీకెంతుకయ్యా ఆట్లంతటయ్యే రాయిపోతాయన్నాడు భగవాన్ శ్రీరామ నీకు వేరుగా వస్తువు కనిపిస్తున్నంత కాలం నీకు ద్వైత బుద్ధి ఉన్నంత కాలం నీకు ఆశ పుడుతూనే ఉంటుంది నీ విషయాన్ని స్మరిస్తున్నంత కాలం నీకు ఆశ పుడుతూనే ఉంటుంది అంటే నీకు తలంపు వచ్చిందంటే కాంక్ష తప్పనిసరిగా వస్తుంది అంటే కామలం ఏం పడతాను కోపం పడతాను అంటే ఏం కోపం అంటే నేను ఆశతో ఒక ప్రయత్నం చేస్తాను అనుకోండి నేను ఏ వస్తువు కోసం అయితే ఆశతో ప్రయత్నం చేస్తున్నా అంటే నేను రెబ్బేస్తాను అనుకోండి నేను మీద కోపం వచ్చేస్తాను అది ఇక్కడ సీక్రెట్ కోపంలో జీవిస్తానండి మోహం వస్తాం అంటే మోహం అంటే ఈ మోహంలో ఎవరికైతే బుద్ధి పడిందో వాడికి ఏమి నిజం అబద్ధంగా కనిపిస్తా ఉంటుంది అబద్ధం నిజంగా కనిపిస్తా ఉంటుంది ఈ మోహంలో పడ్డవాడు కానీ కాలేజీ వచ్చిన వాడికి తెల్లడి వస్తుంది ఎలా కనిపిస్తాయండి పక్కగానే కనిపిస్తుంది అంటే ఏమిటి ఎప్పటికైతే మోహం వచ్చిందో నిజం అబద్ధంగా కనిపిస్తుంది అబద్ధం నిజంగా కనిపిస్తుంది సత్యం అసత్యంలా కనిపిస్తుంది అసత్యం సత్యంలా కనిపిస్తుంది లోకం ఉందనిపిస్తుంది భగవంతుడు లేడనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు లోకం లేదు మనకి ఏమనిపిస్తాం లోకం ఉంది భగవంతుడు లేడనిపిస్తాం ఇదంతా మనకు అనిపిస్తాను కాబట్టి మనకు మోహం ఉన్నట్టే ప్రపంచం ఏమీ లేదు నీకున్న వాంఛలే నీకున్న కోరికను తీర్చుకోవడం కోసమే బయట రూపాన్ని ఏర్పరుస్తాడు నీ మనస్సే ప్రపంచంలో మారుతుంది ప్రపంచం వేరుగా లేదు అంటే మనసులోనే కనిపిస్తున్నాడు నీ మనస్సే ప్రపంచంలో మారుతాడు నీకు ప్రపంచం లేనప్పుడు దేవుడు లేదు నీకు మనసు లేనప్పుడు దేవుడు లేదు మనసు లేనప్పుడు శరీరం లేదు మనసు లేనప్పుడు ప్రపంచం లేదు నీకు గాఢ నిద్రలో ఉన్నారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ మనసు లేదు అప్పుడు నీకు దేహం లేదు నీకు దేవుడు లేదు నీ లోకం లేదు నీ మనస్సే దేహంగా మారుతుంది నీ మనస్సే లోకంగా మారుతుంది నీ మనస్సే దేవుడు ఒక రూపం ఇష్టంగా రూపంగా మారుతుంది ఇదంతా మీ మనసు చేస్తుంది మనసును జయిస్తే అంతా జయించినట్టే మనసు ఉంటే అంతా ఉన్నట్టే మనసు ఉంటే సంసారం ఉన్నట్టే మనసు లేకపోతే సంసారం ఉన్న సంసారం లేనట్టే అహంకారం ఉంటే అంతా ఉన్నట్టే అహంకారం లేకపోతే ఇది లేనట్టే అంటే మీకు అహంకారం ఉన్నంత కాలం నీకు దేవుడు ఉన్నాడు అహంకారం ఉన్నంత కాలం నీకు శరీరం ఉంది అహంకారం ఉన్నంత కాలం నీకు వాసనలు ఉన్నాయి అహంకారం ఉన్నంత కాలం నీకు గ్రహించడానికి విషయాలు ఉన్నాయి అహంకారం లేకపోతే గ్రహించడానికి విషయాలు లేవు అహంకారం లేకపోతే ప్రపంచం లేదు అహంకారం లేకపోతే దేహం లేదు అహంకారం లేకపోతే దేవుడు లేడు అహంకారం లేకపోతే లోకాలు లేవు అహంకారం లేకపోతే దేవత లేరు ఎవరైతే అహంకారాన్ని జయిస్తున్నాడు వాడి దేవుడు ఆనంద సముద్రంలో ఇందులో ఎటువంటి జ్ఞానం సంపాదిస్తే ఈ ఆత్మ వైభవాన్ని కనుక తెలుసుంటే ఈ ఆత్మ యొక్క లోతుని కనుక తెలుసుంటే ఈ ఆత్మ యొక్క వైశాల్యం కనుక తెలుసుంటే మరణించే లోతులో ఆత్మ యొక్క సుఖం ఆత్మ యొక్క శాంతి ఆత్మ యొక్క వైభవం ఒక్కసారి మీ మనస్సు కనుక చూడగలిగితే మరణించే లోతులో సడన్ గా మీకు ఈ లోకం ఎంత నిస్సారమైందో సంసారం ఎంత నిస్సారమైందో మన దేహం ఎంత నిస్సారమైందో సారం లేని సంసారంలో సారం ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుంది ఇక్కడ అహంకారం సంసారంలో సారం లేదు కానీ సారం ఉందని మనం అనుకుంటున్నాం మన అహంకారం సంసారంలో సారం లేకపోయినప్పటికీ సంసారంలో సారం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి నీకు మోహం ఉన్నట్టు అంటున్నారు భగవంతుడు వాసుదేవ ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడు కుండీ కొబ్బరికాయలు అయిపోతాడని కుండీ కొబ్బరికాయలు కుండీ కొబ్బరికాయ చూడండి ఇలా వాడుతూ ఉంటుంది లోపల అలా మీ దేహం ఉన్న కానీ విడిపోతారు మీ దేహం నుంచి విడిపోతారు ఇంద్రియాలతో విడిపోతారు అహంకారంతో విడిపోతారు గొప్ప శాంతిని శాశ్వతమైన శాంతిని పొందుతారు పని చేస్తున్న పని చేయని వాళ్ళ వల్లే ఉంటారు పని చేస్తుంటారా మీరు నేను పని చేస్తున్నట్టు అనిపిస్తుంది పని బరువుగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఆసక్తి ఉన్నప్పుడే పని బరువుగా అనిపిస్తుంది ఆసక్తి లేకుండా పని చేస్తే మీకు అసలు పని బరువుగా ఉండదు ఎవరికైతే మోహం కలిగిందో ఇది యుక్తం అది అయ్యుక్తం అని తెలియదు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు ఏది ఆచరించాలో ఏది ఆచరించకూడదు దేన్ని స్మరించాలో దేన్ని స్మరించకూడదు
ఎక్కడ ఏ విధంగా నడవాలో, ఎక్కడ ఏ విధంగా నడవకూడదు అన్న సంగతి నీకు మోహం ఉన్నంత కాలం తెలిసి అంటున్నాడు భగవంతుడు వాసుదేవాసు. మోహం గురించి ఏమొస్తుందంటే స్మృతి విభ్రమ. స్మృతి అంటే నీకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అంటే అంతే కదండి. భగవంతుడు ఏమన్నారంటే ఎవరికైతే మోహం కలిగిందో వారి జ్ఞాపక శక్తి కూడా పోతుంది అంటున్నారండి. అది భగవంతుడు చెప్పింది అబద్ధం ఇలా. అది నీకు అందరికీ జ్ఞాపక శక్తి ఉన్నాయి లేదండి. మనం పిచ్చాసుపట్లో ఉన్నామని పిచ్చోళ్ళం. కానీ మీకు ఎన్ని ఎకరాల పొలం అంటే చెప్పగలరు మీరు? కానీ చెప్పగలరు కదా. మీకు ఎంత బాగా అర్థమని మీరు అడిగితే చెప్పలేరంటే మీరు మర్చిపోతారా? ఇక్కడ వచ్చిందండి, మీరు చెప్పిన మాటలు మీరు కాదంటున్నారు. మీ నోరుతో చెప్పిన మాటలు అబద్ధాలని మాకు తెలిసిపోతున్నాయి. మోహన్ ఉన్న మనిషికి జ్ఞాపక శక్తి ఉండదని భగవంతుడు చెబుతున్నాడు. ఆ భగవంతుడు చెప్పిన మాట మీరు పాటలు పాడుతున్నారు. ఇక్కడ అబద్ధం ఇక్కడ తెలిసిపోతున్నాడు. ఇక్కడ ఏతువాది ఉంటే నిలబడి వెళ్తే మాకు తలంచుకోవాల్సిందే. ఏమిటంటే అండి, ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే జ్ఞాపక శక్తి పోతుంది అంటే మీ మనస్సు మాలిన్యంలో పడిపోతుంది. మీ మనస్సు మాలిన్యంలో పడిపోతుంది అంటే బురదలో పడిపోతుంది. జ్ఞాపక శక్తి పోవడం అంటే మీ బుద్ధి బురదలో పడిపోతుంది అంటే మీ అంతఃకరణకి దోషాలు పట్టుకుంటాయి. మోహంలో పడ్డ మనిషి పాపం చేసి తీరతాడు. ఎప్పుడైతే నీ మోహంలో పడ్డా పాపం చేస్తావు అంటే మీ అంతఃకరణానికి మీ మనస్సుకి దోషం పట్టుకుంటుంది. అరుణాచరేశ్వరుడా, నేను నీ మోహంలో పడ్డాను, ఎందుకు పడ్డాను? నా మోహం తీసేయడం కోసం నీ మోహంలో పడ్డాను. మోహం తృప్తి నీ మోహము, నచ్చి నా మోహము తీరదా నచ్చేలా. నేను నేను మోహించాను, నీ ప్రేమలో నేను పడ్డాను, నీ మోహంలో పడ్డాను. నీ మోహంలో ఎందుకు పడ్డానంటే నీకు తెలుసా? నాకున్న మోహం తీసేస్తామని, నాకున్న దేహ మోహం, నాకున్న లోక మోహం తీసేస్తామని నీ మోహంలో పడ్డాను. వర్ణాచరిస్తుడా, నీ మోహంలో పడ్డాను కాబట్టి నా మోహం తీసే. అది మోహమే. ఈ మోహంలో పట్టం కూడా మోహమే. నిన్ను స్మరించడం కూడా మోహమే. అయితే పడ్డాను ఎందుకు పడ్డాను? లోకం యొక్క మోహం పోవడం కోసం నీ మోహంలో పడ్డాను. నీది కూడా మోహమే. ఆ మోహం ఎప్పుడు పోతుందంటే నీ దేహం పడిపోయినప్పుడు ఆ మోహం కూడా పోతుంది. వర్ణాచరిస్తుడా, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ధ్యానిస్తున్నాను. లోకంలో విషయాలు స్మరించడం మానేశాను, నిన్ను స్మరిస్తున్నాను. లోకంలో విషయాలు ధ్యానం చేయడం మానేశాను, నిన్నే ధ్యానం చేస్తున్నాను. నిన్నే తల పెట్టుకుంటున్నాను. నా హృదయం నిండా నిద్ర ఉన్నావు. అది నిన్ను తలపెట్టడం మటుకు మోహం కాదా? నిన్ను స్మరించడం మటుకు మోహం కాదా? నిన్ను ప్రేమించడం మటుకు మోహం కాదా? అది కూడా మోహమేనయ్యా. నేను కాదంటమయ్యా, నాకున్న లోకం యొక్క జ్వరం, నాకున్న విషయాల యొక్క జ్వరం తగ్గిపోవడం కోసం నీ మోహంలో పడ్డాను అయ్యా. ఆఖరి నీ మోహం అంతా పోయిన తర్వాత ఈ మోహం కూడా పోతుండలే. వారిని ఆచరిస్తు భక్తి గారు చెబుతాడండి, ఎవడ బుద్ధిమంతుడంటే ఏ రంగు అయితే నదిలో ఉన్న నీళ్ళన్నీ నది తాగదో, ఎవడైతే తను కష్టపడి పనిచేస్తూ ఫలితాన్ని సమాజానికి ఎవడైతే ఇస్తాడో వాడే బుద్ధిమంతుడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే రెండు పూటలో తినేవాడు భోగి, రెండు పూటలో తినేవాడు రోగి, ఒక పూట తినేవాడు యోగి అన్నాడు. గౌతమ బుద్ధుడు అంటే ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు, మీ జీర్ణశక్తిని బట్టి మీరు తినాలి, మీరు కాలిపోతున్నాను మరి మీరు టైంకి చెప్పడం నాలుగు మీద మీ మనసు దేవుని పెట్టుకోండి. మీరు అన్నాలు మానేసి అన్నాను స్మరించడం కంటే అన్న తిని దేవుని స్మరించండి. స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం. ఎవరికైతే బుద్ధిలో దోషాలు కలిగినాయో, ఎవరి ఎవరికైతే బుద్ధికి జ్వరం వచ్చిందో, బుద్ధికి జబ్బు చేసిందో, ఎవరి బుద్ధిలో అయితే మాలిన్యం ప్రవేశించిందో, అది బుద్ధి యొక్క దోషం ఎలా పోతుందంటే సద్గ్రంథ పఠనం వల్ల, సత్పురుష సహవాసం వల్ల, దేవుణ్ణి స్మరించటం వల్ల, పరోపకారం వల్ల, పుణ్యకార్యాలు చేయటం వల్ల, సమాజాన్ని సేవించటం వల్ల, ఎదుటి వాళ్ళకి హితవు కోరటం వల్ల, లోకంలో అందరూ సుఖంగానే ఉండాలి, ఎవరికి దుఃఖం రాకూడదు, ఎవరికి కష్టం రాకూడదని లోకం యొక్క క్షేమం కోరటం వల్ల, మహాత్మ యొక్క దర్శనం చేయటం వల్ల, మహాత్మకి సేవ చేయటం వల్ల, భగవద్గీత ఉపనిషత్తులు లాంటి శాస్త్రాలు మీరు చదవటం వల్ల, మీకు చదవడం చేత కాకపోతే మీరు ఎవరైనా చదువుతుంటే వినటం వల్ల, భగవద్గీతలో భగవంతుడు ఏమో చెప్పాడంటే మీరు భగవద్గీత మీరు పఠించండి, మీరు పఠిస్తే మీరు పుణ్యమే. మీరు పఠించడమే కాదు, పఠనం పాఠనం మీరు చదివించడమే కాదు, ఎదుటివాడు నీ చదవమని ప్రోత్సాహం చేయడం వల్ల కూడా మీకు పుణ్యం వస్తున్నారు అని చెప్పారు. గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు, నేను మీ శరీరం పడిపోయిన తర్వాత నా మాటలు మీరు పది మందికి చెప్పనని చెప్పాడు. పాపం వారికి లోకం మీద ఎంత ప్రేమో ఎంత అనురాగం వచ్చాడు. ఒక శిష్యుడు ఏమాడిగా అంటే ఏమంటే మీ మాటలు అందరూ అంటారా, అందరికీ ఇష్టం ఉంటాయా, ఎందుకని మరి మీ పని అప్పు చెప్పారు మాకు, ఈ మాటలు నేను చెబితే వాళ్ళు తెలుతారనుకుని తిరిగి తిరిగితే మరి మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు. ఏం ప్రశ్న అండి? ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నా కొత్తలో ఏదైనా సంతోషించమంటారు, ఒకవేళ కొడతారనుకోండి అప్పుడు ఏం చేయమంటారు, చంపలు ఏదైనా సంతోషించమంటారు, ఒకరు చంపేస్తే ఏమంటున్నాడు, నీ శాస్త్రాన్ని ఎర్రవాడు చెబుతూ ఆ ప్రయత్నంలో మానేస్తే నీకు మోక్షం వస్తున్నాడు. ఒకవేళ నువ్వు చావనుకో ఈ ప్రయత్నంలో, ఈ సరంలో, ఈ మంచి మాటల్లో నువ్వు చావనుకో, నువ్వు ఇంట్లో దాక్కుంటావు అనుకో, నీకు మరణం ఆగుతుంది అన్నమాట. సోదర మహాశయరా, అక్కడ ప్రతి మనిషికి అపజయం అనేది తప్పదు, మరణం అనేది తప్పదు. ప్రతి మనిషికి నేను జయం పొందానా, నేను జయం పొందా అనుకుంటారు, కానీ జయం వెనకాల అపజయం ఉంటుంది, సుఖం వెనకాల కష్టం ఉంటుంది, లాభం వెనకాల నష్టం ఉంటుంది. ఎప్పుడైతే నేను జయాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు మనిషికి వెళ్ళిన తప్పనిసరిగా అపజయం వస్తుంది. అపజయం అనేది ప్రతి మనిషికి ఉంది, ఈ ప్రకృతిలో తప్పదు, అది వాయిదా పడవచ్చు. ఏంటి అనుకుంటున్నాను, మన శ్మశానంలో జయిందా ఎవరు తలపెట్టడం? ఒకమంది శ్మశానానికే కాఫీలు తెచ్చి తాగేస్తున్నారు, ఒక పక్కన శవం కాలుతుందని కాఫీలు తాగేయాలండి, సగం కాలేపటికి అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. చేరడం మాకు చెప్పి నిజే నిప్పు పెట్టాను శిష్యుడు. అతను అడిగారు, నాకు మీరు ప్రాణం పోయే ప్రేరణ ఉన్న మంచి మంచి మాటలు చెప్తున్నారు. ఒక శారణ చెబుతుంది, సహనం. ఇది మూడు మంచి మాటలు చెప్తున్నాడు, ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పండి. టాలరెన్స్ సహనం. సాధువు ఎర్రబట్టలు కట్టుకున్నాడు, సాధువు కాదు. ఎవరికైతే సహించే స్వభావంలో వాడే సాధు. ఎవరైనా మన చిన్న మాట అంటే మనం సహించదు, చిన్న మాట అంటే సహించదు. మనకి నిలబడతలు సహించుని ఎప్పుడైతే నేర్చుకున్నావో, ఓర్పు ఎప్పుడైతే నేర్చుకున్నావో, ఓర్పు నుంచి నేర్చుకుంటుంది. ఎప్పుడైతే ఓర్పుగా ఉన్నావో అది నీ మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అంటే ఏంటి? ఆత్మ ఎదుగు ప్రయాణం చేస్తుంది, భగవంతు ఎదుగు ప్రయాణం చేస్తుంది. శరీరంలో రోగాలు స్వచ్ఛంలో కాలిపోతాయి, దాఖలంటే తగ్గించలేదని పొలం తగ్గించేస్తాయి. భౌతికమైన అగ్ని నీ శరీరంలో ఉన్న రోగాల్ని కాల్చింది, కానీ నీ బుద్ధిలో ఉన్న రోగాల్ని జ్ఞానంలో అగ్ని కాల్చలేదు, కానీ పొలంలోంచి పుట్టే అగ్ని కాల్చలేదు. తగ్గి గడ్డి నేటి ఎంత పెద్దదైనా ఆ తగ్గి పొలకే కాలిపోతుంది. అదేవిధంగా నీలో పాపాలు ఉన్నప్పటికీ, ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, నీ బుద్ధిలో ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ, జ్ఞానం అనే ఒక అగ్ని కణం, జ్ఞానం అనే ముప్పు, జ్ఞానం అనే రంగ ఒక్కసారి నీ బుద్ధిలో పడండి, ఆ అగ్నిలో ఉన్న దోషాలని కాల్చి బుడిచి చేస్తున్నాడు భగవంతుడి వాసుదేవస్వామి. శ్రవణం చేయాలి, మననం చేయాలి. మననం చేయగా చేయగా అగ్ని పుడుతుంది జ్ఞానాగ్ని, అయితే భౌతిక అగ్ని వేడిగా ఉంటుంది. ఆ జ్ఞానాగ్ని మటుకు అది అగ్ని దానికి వేడిగా ఉండదు, చల్లదనాన్ని ఇస్తుంది. అది వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మీ మనస్సు, మీ ఇంద్రియాలు, మీ బుద్ధి శాంతిలో కూరుకుపోతాయి, ఆనందంలో కూరుకుపోతాయి. మీరు ఆనంద సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతారు. మీరు ఇన్ని విడిచిపెట్టక్కర్లేదు, మీ భర్తను విడిచిపెట్టక్కర్లేదు, మీ పిల్లల్ని విడిచిపెట్టక్కర్లేదు. మీ సంసారాలు మీరు జాగ్రత్తగా చేసుకుంటూ మిగతా కాలానంత కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మీ కాలానుకూలంగా జాగ్రత్తగా వాడుకుంటూ భగవంతుని స్మరిస్తూ మంచి పనులు చేస్తూ మంచిని స్మరిస్తూ మీరు కాలాన్ని గడుపుకోమంటున్నాడు భగవంతు వాసుదేవస్వామి. బుద్ధి నాశోత్ ప్రణశ్యతి, ఎవరికైతే బుద్ధి నాశనం అయిపోయిందో వాడు మొత్తానికి నాశనం అయిపోతాడట.